ಪ್ರೀಮೇ ನಾತು ಬಂದಿಡೋರು. ನಾರಾಯಣ 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 ಓಂ ನಮೋ ನಾರಾಯಣ. ವಾಸುದೇವಂ ವಾಸುದೇವಂ ಓಂ ನಮೋ ಭಗವತೇ ವಾಸುದೇವಾಯ. ಒಂದೇ ವಾಸುದೇವಂ, ಒಂದೇ ವೆಂಕಟೇಶಂ, ಒಂದೇ ನಾರಾಯಣಂ, ಒಂದೇ ಗೋವಿಂದಂ. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. ಶಿವಾಯ ನಮಃ ಶಿವಾಯ ನಮಃ. ಓಂ ನಮಃ ಶಿವಾಯ. ಓಂ ನಮೋ ಭಗವತೇ ರುದ್ರಾಯ. ಓಂ ನಮೋ ಶ್ರೀರಾಮಕೃಷ್ಣಾಯ. ಓಂ ನಮೋ ಭಗವತೇ ಶ್ರೀರಮಣಾಯ. ಒಂದೇ ವಾಸುದೇವಂ, ಒಂದೇ ಗೋವಿಂದಂ, ಒಂದೇ ವೆಂಕಟೇಶಂ. ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಓಂ ನಮೋ ಭಗವ ಓಂ ನಮೋ ನಾರಾಯಣ. ಪ್ರೀಮಿನ ಆತ್ಮ ಬಂದಿದ್ದಾರೆ. మనం ప్రతి కార్తీక మాసంలో సంవత్సరానికి ఒకసారి తణుకుపట్నం ఈ క్షత్రియ కళ్యాణ మండపం ఈ కార్యక్రమాలను పురస్కరించుకుని, అంటే వనభోజనాల కార్యక్రమం పురస్కరించుకుని సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే ఇక్కడ ఈ సభను ఏర్పాటు చేస్తున్నాం. ఇటువంటి సభలు ఇంకా భవిష్యత్తులో జరగాలని భగవంతుడు అటువంటి ప్రార్థిస్తున్నాను. ఈ సభలు కాదు జ్ఞాన యజ్ఞాలు. జ్ఞాన యజ్ఞం, తపో యజ్ఞం, ద్రవ్య యజ్ఞం, యజ్ఞకర్మలను ఆచరించమని చెప్పాడు భగవంతుడు. యజ్ఞకర్మని యజ్ఞ దాన తపస్సు ఈ మూడు మీకు ముక్కులో గాలి ఎంతకాలం అయితే తిరుగుతుందో చివరి శ్వాస వరకు, కానీ ఈ లోపల మీకు ఆత్మానుభవం కలిగిన ఆ బ్రాహ్మీ స్థితి కలిగినప్పటికీ, ఒకవేళ మీకు అవసరం లేకపోయినా ఇతరుల కోసమైనా యజ్ఞ దాన తపస్సులు ఆచరించమని భగవంతుడు చెప్పాడు భగవద్గీతలో. ఏ ఈశ్వరుడైతే బ్రహ్మదేవుడిగా, విష్ణుదేవుడిగా, శివదేవుడిగా మనకు త్రిమూర్తులుగా కనిపిస్తాడో ఆ ఈశ్వరుడే మనకు భగవద్గీతలో, భగవద్గీతను మనకి గీతా రూపంలో కనిపించేవాడు కూడా ఆ ఈశ్వరుడు. ఈశ్వరుడు ఒక్కడంటే ఒక్కడే. ఆయనే అంత శరీరం తీసుకోవడం నటించుకుంటాడు. భగవంతుడు ఒక్కడంటే ఒక్కడే. ఇద్దరు లేరు, ఇద్దరుంటే వాడికి ఒకడు తక్కువ అనుకుంటాను. అదే కర్తురాజ్ఞ అనే చోట ఆ కర్త అంటే ఈశ్వరుడే. భక్తుడు ఈశ్వరుడు అంటారు, జ్ఞానుడు బ్రహ్మం అంటారు, పరం బ్రహ్మం అంటారు. వీడికి పేర్లు తేట, పిలవటంలో తేడా, ఊరికే రూపాల తేడా, నామాల తేడా, కానీ వస్తువు ఒక్కటంటే ఒక్కటి. ఇప్పుడు చాలామంది పూర్వం కంటే చాలా అభివృద్ధిలోకి వచ్చేసింది, ప్రపంచం అభివృద్ధిలోకి వచ్చేసింది, దేశం అభివృద్ధిలోకి వచ్చేసింది అనుకుంటున్నారు. సైన్స్ అభివృద్ధిలోకి వచ్చిన మాట నిజం, టెక్నాలజీ అభివృద్ధిలోకి వచ్చిన మాట నిజం. కానీ మనం శాంతిగా లేము, ఆనందంగా లేము, సుఖంగా లేము. టెక్నాలజీ అభివృద్ధిలోకి వచ్చిన మాట నిజమే. పూర్వం మట్టి రోడ్ల మీద నడిచేవాళ్ళం, ఇప్పుడు సిమెంట్ రోడ్ల మీద నడుస్తున్నాం. తర్వాత ఇంకా అనేక అవకాశాలు మనకు వచ్చినాయి. ఇదివరకు అమెరికా వెళ్ళాలంటే ఇప్పుడు షిప్ మీద వెళితే నెలలు పట్టేది, ఇప్పుడు 24 అవర్స్లో అమెరికా వెళ్ళిపోతున్నాం. వేగం పెరిగింది, కానీ మనం సుఖంగా ఉన్నామని, శాంతిగా ఉన్నామని, ఆనందంగా ఉన్నామని చెప్పలేదు. అమెరికాలో కూడా చాలా మెంటల్ కేసు, మానసికంగా అశాంతితోటి బాధపడే వాళ్ళు ఇండియాలో కంటే అమెరికాలో ఎక్కువ ఉన్నారు. మరి ఎందుచేత మనం ఇంత సైన్స్ అభివృద్ధి అయినప్పటికీ ఎందుచేత మనం సుఖంగా లేమంటే మనకి ధర్మ ఆచరణ పట్ల గౌరవం లేదు. ధర్మాన్ని ఆచరించడం పట్ల గౌరవం లేదు, ముముక్షత్వం లేదు, ఆత్మజ్ఞాన సముపార్జన పట్ల ప్రయత్నం లేదు. ఆ శాంతి స్థానం ఎక్కడుందో దాని తాలూకు ఎరుక లేదు. అందరికీ సుఖపడాలని ఉంది కానీ ఎలా సుఖపడాలో తెలియటం లేదు. భక్తి లేదు, ఉందనుకుంటున్నాం కానీ భక్తి లేదు. మన గుళ్ళోకి వెళ్ళి వచ్చినంత మాత్రం చేత మనం అందరం భక్తులని చెప్పలేము. ఆ భగవంతుడి పట్ల తపన, భగవద్ అనుభవం పొందాలనేటువంటి ఆ జిజ్ఞాస, ఈ అనుభవం, జ్ఞానం, శాంతి, సుఖం ఇవన్నీ బయట నుంచి వచ్చాయి కదా, హృదయంలోంచి రావాలి. ఔన్నత్యం కూడా పైనుంచి పోసేది కాదు, హృదయంలోంచి రావాలి. ఆత్మజ్ఞానం వదిలేయండి, ఒక గ్రేట్నెస్ కూడా, ఒక గ్రేట్నెస్ రావాలంటే కేవలం అది పాపులారిటీని బట్టి రాదు, అది హృదయంలోంచి ఆ గ్రేట్నెస్ ఔన్నత్యం రావాలి. బజార్లో మనం పర్చేజ్ చేసేది కాదు. గురునానక్ అని ఒక మహాత్ముడు అన్నాడు, మొదట గురువు, సిక్కులకి మొదట గురువు. ఆయన ఒక చక్కటి మాట చెప్పాడు, ఈ వేలాది కోట్లు ధనం ఉన్న వాళ్ళకంటే పెద్ద రాష్ట్రపతి పదవ, ప్రధానమంత్రి పదవ, పెద్ద పదవ, ఉన్నతోన్నతమైనటువంటి పదవులు ఉన్న వాళ్ళకంటే ఎకనమిక్ స్టేటస్, సోషల్ స్టేటస్, పొలిటికల్ స్టేటస్, పెద్ద పాపులారిటీ, మాస్ లీడర్స్ కంటే భగవంతుడి యందు భక్తి కలిగిన ఒక క్షేమం మెరుగన్నాడు. మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను గురునానక్ చెప్పిన మాటది, వేలాది కోట్లు ధనం ఉన్న వాళ్ళకంటే, అయితే ఉన్నతోన్నతమైన పదవులు ఉన్న వాళ్ళకంటే, పెద్ద పెద్ద మాస్ లీడర్స్ కంటే, అంటే ప్రజలకి, ప్రజలలో పెద్ద నాయకత్వ లక్షణాలు ఉండి ప్రజలకి నాయకత్వం ఇస్తున్నటువంటి లీడర్స్ అందరూ కూడా, నాయకుల కంటే కూడా భగవంతుడి యందు ప్రేమ, భగవంతుడి పట్ల విశ్వాసం, భగవంతుడి యందు ఆ ట్రూ లవ్, ఆ ట్రూ డివోషన్, ఆ నిజమైన భక్తి, భగవద్ అనుభవం పొందాలనేటువంటి తపన ఉన్నటువంటి ఒక మనిషి కదా క్షేమ మెరుగన్నాడు. ఈ కోట్లాది ధనవంతుడి కంటే, పెద్ద పెద్ద పండితుడి కంటే కూడా ఒక క్షేమ పేరుకు ఈశ్వరుడి పట్ల భక్తి కనుక ఉంటుంది. మనకి శాంతి లేకపోవడానికి కారణం, పూర్వపు రోజుల్లో మన ముత్తాతలు ఇంకా వెనక్కి ముందు అని చూస్తే వాళ్ళకి మన దగ్గర ఉన్న ధనం లేదు, మన దగ్గర మనకున్న కంఫర్ట్స్ లేవు, ఏదో నీరుకాయ పంచులు కట్టుకుని ఏదో 4-5 జతలకి పట్టుకుని తిరిగేవారు. 100 ఎకరం పొలం ఉన్నవాడు కూడా 2 చొక్కాలు ఉండి, అయితే మనకంటే సుఖం దగ్గరికి వచ్చేప్పటికి వాళ్ళు ఎక్కువ సుఖంగా ఉన్నారు, వాళ్ళు ఎక్కువ శాంతిగా ఉన్నారు. దానికి కారణం ఒకటి, నేను అనే తలంపు, నాది అనే తలంపు పూర్వీకుల కంటే మనకి ఎక్కువ వచ్చేసింది. నేను, 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 నాది, 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 ఈ 2 తలంపులు కూడా మన పూర్వీకుడి కంటే మనకి ఎక్కువగా ఉన్నాయి తలంపులు. అంచేత అహంకారం, మమకారం, మన పూర్వీకుడి కంటే ఈ 2 కారాలు ఎక్కువైపోయినాయి మనకి. ఈ 2 కారాలు ఎక్కువైపోవటం వల్ల వాళ్ళకంటే మనం ధనవంతులైనప్పటికీ, వాళ్ళకంటే ఎక్కువ కంఫర్ట్స్ మనం పొందుతున్నప్పటికీ మనం శాంతికి దూరంగా ఉన్నాం, సుఖానికి దూరంగా ఉన్నాం, ఆనందానికి దూరంగా ఉన్నాం. తర్వాత వాడుకున్నటువంటి నిగ్రహం మనకు లేదు. ఊరికే ఈ కనిపిస్తున్నటువంటి ప్రపంచం ఒకటి నిజం అనుకుంటున్నాం మన కళ్ళకు కనిపిస్తుంది ఈ ప్రపంచం. మన దేహం ఉన్నదాని వలే కనిపిస్తుంది, లోకం ఉన్నదాని వలే కనిపిస్తుంది. ఏదైతే కనిపిస్తుందో అదే నిజం అనుకుంటున్నాం కానీ, అదే శాశ్వతం అనుకుంటున్నాం కానీ, అదే నిత్యం అనుకుంటున్నాం కానీ, అదే సత్యం అనుకుంటున్నాం కానీ, అంతకంటే లోతులు దగ్గరలో ఆలోచించుకోలేకపోతున్నాం. అందుకే మన అశాంతికి కారణం. మీలో కొంతమంది ధనవంతులు ఉండొచ్చు, మీలో కొంతమంది పండితులు ఉండొచ్చు, అది మీకేమైనా అధికారాలు ఉండొచ్చు, లోకానికి సంబంధించి ఏమి ఉన్నాం. నేను లాంఛనం కోసం చెప్పటం లేదు, లోకానికి సంబంధించినటువంటి గౌరవాలు కానీ అయితే మెరుపులు కానీ గొప్పలు కానీ లోకానికి సంబంధించినటువంటి అవునచ్చు ఏది ఉన్నా మీకు అన్ని లూటుకు పళ్ళు స్వప్నంతోడు సమానం. ఇది గ్రహించిన వాడు ధన్యుడు. మీకుంటే అది భగవంతుడు మీ సొంతం కాదు, మీకు తెలివితేటలు ఉన్నాయనుకోండి అది మీ సొంతం కాదు, మీకు ధనం ఉంది అనుకోండి అది మీ సొంతం కాదు, మీకు ఏదైనా పాండిత్యం ఉందనుకోండి అది మీ సొంతం కాదు, ఇవన్నీ భగవంతుడు మీకు ఇచ్చాడు. అందుచేత మీరేం చేయాలంటే, నాకు ఈ శరీరం ఎట్లా ఉండదో భగవంతుడికి ఈ లోకం అట్టు ఉండదు. ఈ శరీరం నాది నాది అని ఎలా అనుకుంటున్నానో ఈశ్వరుడు ఈ సృష్టి అంతా నాదనుకుంటున్నాడు. అంచేది మీరు మీకున్న అవకాశాలని, భగవంతుడు మీకు ఏ అవకాశాలను అయితే ఇచ్చాడో అవకాశాలని భగవంతుడికి దేహంగా ఉన్నటువంటి సృష్టికి ఈ క్రియేషన్కి ఉపయోగించండి. అంటే మీరు ఎంతో కొంత మీకు తెలివితేటలు ఉంటే తెలివితేటలు, మీకు ఏదున్నా భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ అది మర్చిపోకండి. ఒకవేళ మీ శరీరాలు ఎవరి శరీరమైనా చాలా అందంగా ఉందనుకోండి, అనుకోండి ఉదాహరణకి, మన పాండిత్యం దగ్గరికి ధనం దగ్గరికి వెళ్ళక్కర్లేదు, మీ శరీరం ఎవరి శరీరమైనా చాలా అందంగా ఉందనుకోండి, అనుకోండి మాట వచ్చు. ఈ చర్మానికి సంబంధం అందం అంటారు, హృదయానికి సంబంధించిన సౌందర్యం అంటారు. ఈ చర్మానికి సంబంధించింది అందం అందం అంటారు, హృదయానికి సంబంధించింది సౌందర్యం అంటారు. ఒకవేళ మీ చర్మానికి సంబంధించిన అందం ఉన్నా అది కూడా ఈశ్వరుడు ఇచ్చిన ప్రసాదం, అది గుర్తుపెట్టుకుని అది కూడా మీకు సొంతం కాదు. మీలో ఎవరి ముక్కైనా చాలా అందంగా ఉందనుకోండి, అనుకోండి మీ ముక్కుకి చేయించే వస్తువులు మీరు కంసాల వాడు చేస్తాడు, కానీ మీ ముక్కుని బట్టి కంసాల వాడు చేయలేడు. మీ ముక్కులు చాలామందికి ఇక్కడ ముక్కులు ఉన్నాయి కదా, ముక్కు లేకుండా ఎవడు ఉండడు. ఒకవేళ మీకు ఎవరి మీ ముక్కు ఎవరికైనా ఒక ముక్కు మీ ముక్కు చాలా అందంగా ఉందనుకోండి, అంత అందమైన ముక్కు మీకు ఈశ్వరుడు ఇచ్చాడు కానీ కంసాలవుడు ఇచ్చింది కాదు, వడ్రంగి మేస్త్రుడు ఇచ్చింది కాదు, అది మీరు గుర్తుపెట్టుకోండి. మీ శరీరం తాలూకు సౌందర్యం ఉన్నా అది కూడా భగవంతుడు ఇచ్చిందే కానీ మీ సొంతం కాదు. ఏది ఇచ్చినప్పటికీ మనకి ప్రపంచంలో భగవంతుడు చెప్పిన యజ్ఞకర్మను విడిచిపెట్టద్దని చెప్పాడు. అంటే యజ్ఞకర్మ అంటే మనం స్వార్థం లేకుండా, అంటే మన దేహాత్రికి మనం ఇతరుల మీద ఆధారపడితే బానిసత్వం వచ్చేస్తుంది. మీకు 1,000 కోట్ల డబ్బు ఉందనుకోండి, ఇతరుల మీద ఆధారపడి బతుకుతున్నారనుకోండి బానిసత్వం. ఇతరుల మీద ఆధారపడే బతుకు చనిపోయిన తర్వాత నరకం ఉంటుందో ఉండదో, కానీ ఇతరుల మీద ఆధారపడి ప్రతి చిన్న విషయానికి ఇతరుల మీద ఆధారపడి బతికేవాళ్ళందరూ ఇక్కడే ఈ భూమి మీద నరకం అనుభవిస్తారు. మనకేమీ లేదు, 10 రూపాయలు ఉన్నా మనకు కోట్లు డబ్బు అక్కర్లేదు, మనకు 10 రూపాయలు ఉన్నా మనం ఇతరుల మీద ఆధారపడకుండా ఉంటే మనం ఈ భూమి మీద స్వర్గం అనుభవించవచ్చు. ఇతరుల మీద ఆధారపడితే బానిసత్వం వచ్చేస్తుంది నెమ్మదిగా. అయితే మనకి ఎంత తక్కువ ఉన్నా పర్వాలేదు, మన బాడీ మెయింటెనెన్స్కి బేసిక్ నీడ్స్ అని చెప్తారు కదా, అదే మనకు శరీరం ఉంది, శరీరం కప్పుకోవడానికి ఏదో బట్ట ఉండాలి, ఏదో యజ్ఞ బాడీ శరీరం నిలబెట్టడానికి కొంత అన్నం ఉండాలి, ఉండటానికి నీడ ఉండాలి, ఈ బేసిక్ నీడ్స్ తప్పనిసరిగా అవసరం. ఈ బేసిక్ నీడ్స్కి ఇతరుల మీద ఆధారపడితే మట్టికి మనకు బానిసత్వం వచ్చేస్తుంది. అయితే మన కాళ్ళ మీద మనం జాగ్రత్తగా నిలబడి మన అవసరాలు ఏదో మనం పొందుతూ ఏదైనా సమాజానికి కొంత ఉపయోగపడితే ఆ ఈశ్వరుని కటాక్షానికి ఈశ్వరుని దైక పాత్రలు అవుతారు. మీరు భగవంతుడు చెప్పిన మాటను ప్రమాణంగా తీసుకొని లోకం కుక్కతోక లాంటిది. లోకం ఎటువంటిది అంటే కుక్కతోక వంకర ఎవడు తీరేడు. ఇప్పుడు మటుకి ఏ వడ్రంగం వేస్తే ఎవడు తీరేయపోయాడు కుక్కతోక వంకర. లోకం కూడా కుక్కతోక లాంటిదే, ఈ వంకర ఎవడు తీరేడు. అయితే ఈ లోకంలోకి మనం ఎందుకు వచ్చాము, మన పని చూసుకుని మనం బయటకు పోవాలి. ఇది ఒక ట్రైనింగ్ గ్రౌండ్. ఈ లోకం అనేది ఒక ట్రైనింగ్ గ్రౌండ్. మనం బళ్ళోకి ఎందుకు చదువుకోవడానికి వెళతాం, అలాగే ఈ లోకంలోకి ఎందుకు వచ్చామంటే ఆధ్యాత్మిక శిక్షణ పొంది మన మనస్సును నియమించుకుని మన మనస్సును ఉన్నత స్థితికి తీసుకెళ్ళి ఈ ప్రపంచానికి పంచభూతాలకి నీకు నాకు ఏ ఆధారంగా ఏ సత్యమైతే ఉందో, ఏ బ్రహ్మం అయితే ఉందో, ఏ నారాయణుడైతే ఉన్నాడో, ఈ మనస్సును అంత దూరం తీసుకెళ్ళి తదాకారం ఆ చైతన్యం ఆ ఆత్మాకారం మనస్సును తీసుకెళ్ళి ఆత్మాకారం చేయటమే జీవిత గమ్యం. దాన్ని ప్రపంచంలో గ్రౌండ్ కింద ఈ ప్రపంచాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఏదైనా మౌనంగా కూర్చుంటే, మనం ఇలా మౌనంగా కూర్చుంటా అనుకోండి, వీడికి ఏం తెలియదు, అమాయకుడు మౌనంగా కూర్చున్నాడు, ఏం చేత కానడు అంటారు. నాలుగు మాటలు చెప్తే వాగు డబ్బా అంటారు. ఎలాగైనా తంటే లోకంతో నాలుగు మాటలు చెప్తే ఏదో వాగుడికాయ అంటారు. ఇప్పుడు నాలుగు మాటలు ఏం చెప్పకుండా మౌనంగా ఇలా కూర్చుంటే వాడికి ఏం రాదు, అశుద్ధ మొద్దిలా కూర్చున్నాడు అని చెప్తారు. మాట్లాడితే తంట, మాట్లాడకపోతే తంట. పోనీ మనకి ఏదో మనకి నెలకు 10 రూపాయలు ఆదాయం వస్తుంది, ఈ 10 రూపాయల్లో 8 రూపాయలు మనం ఎంజాయ్ చేసి ఓ 2 రూపాయలు ఎవరికైనా ఖర్చు పెడదామంటే ఖర్చు మనిషి అంటారు, అడుగుతుంటారు. పోనీ మన డబ్బు అంతా అనా పైసలతో జాగ్రత్తగా మన జాగ్రత్త ఎవరికి ఏమి ఇవ్వకుండా మనం కూడా తినకుండా జాగ్రత్త పెట్టేసుకుంటాం అనుకోండి, లోభి మనిషి అంటారు. ఇస్తే దులాయవుడు అంటున్నారు, ఇవ్వకపోతే లోభి మనిషి అంటున్నారు. ఇది లోపం పోకలు. అయితే మీరు లోకం గొడవల్లోకి వెళ్ళకండి, లోక సమస్యల్లోకి వెళ్ళకండి, భగవంతుడు చెప్పిన మాటను ప్రమాణంగా తీసుకోండి. మరి ప్రమాణంగా తీసుకుని పరిపూర్ణమైన విశ్వాసం, లివింగ్ ఫెయిత్, భగవంతుడి పట్ల పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి. మన విశ్వాసమే మనల్ని ఒడ్డుకి తీసుకెళుతుంది. ఈ సైకిల్ నుంచి మనల్ని విడుదల పొందుతాం. జన్మించి దేహములు అనేక అనేక భగవంతుడి గీతలో, భగవద్గీతలో చెప్పకుండా విడిచిపెట్టిన విషయం లేదు. అన్ని కష్టకాలు చెప్పాడు భగవద్గీతలు. మీరు భగవద్గీతను అధ్యయనం కనుక చేస్తే మీకు అన్ని కష్టకాలు తెలుస్తాయి. కానీ జీవితంలో మీకు వచ్చే సమస్యలకి పరిష్కారాలు దొరుకుతాయి భగవద్గీతలు. వాడి యజ్ఞకర్మ విడిచిపెట్టకండి. యజ్ఞకర్మ చేయటం వల్ల మీరు పవిత్రులు అవుతారు, మీ మనస్సు పవిత్రం అవుతుంది, అంతఃకరణం శుద్ధి అవుతుంది. మన లోపల మనస్సును ఏమంటారంటే అంతఃకరణం, లోపల ఉన్న పనిముట్టు. మనస్సు కూడా పనిముట్టే, దాని లోపల ఉన్న పనిముట్టు అంతఃకరణం, లోపల ఉన్న పనిముట్టు. అది మనం సబ్బుతోటి శుభ్రం చేయలేం, సబ్బుతోటి శరీరాన్ని శుభ్రం చేయొచ్చు. లోపల ఉన్న పనిముట్టుని ఎలా శుభ్రం చేయాలంటే ప్రార్థన వల్ల, ఈశ్వరుని ప్రార్థించటం వల్ల, శరణాగతి వల్ల. ఈశ్వరుని ప్రార్థించడం వల్ల, శరణాగతి వల్ల, యజ్ఞకర్మల వల్ల. అంటే మీ దేహానికి మీరు ఏదైనా చేసుకుంటారనుకోరు, అనుకోరు, అలాగే ఇతరులకు చేసినప్పుడు ఉపాధి చేయడం, మీ దేహానికి మీరు ఎలా ఉపయోగపడతారు, మీ దేహానికి ఎవరో వస్తుంది ఎలా వైద్యం చేసుకుంటారు, ఇంకో ఉపాధి కూడా అలా చేయగలిగితే మీరు చేయాలి. అంటే కానీ ఎవరిని వేస్తున్నారు, భావన కలిగితే అనుగుణం వస్తుంది, పక్కన శుభ్రంగా పక్కన అది బట్టి లేని పక్కన ఎవరిని వేస్తున్నారు, గొడవలు కలిగింది ప్రాక్టీస్ చేసి చెప్పడం ప్రయత్నం చేయాలి. చదవడం కూడా ఉన్నాయి, అయితే భగవంతుడు చదవలేదు దాన్ని చూపిస్తాను. మానవుడు ఎలా అవుతాడు, వాక్కు మౌనవాడు కదా, మానసిక మౌనం వల్ల, ఈ కర్మ వల్ల, ఈ యోగం వల్ల, విభేదం వల్ల, వెళ్ళడం వల్ల మానవుడు మాట్లాడతాడు. పడే మాట్లాడు కాబట్టి డబ్బు పెంచుకుందాం, డబ్బు పెంచుకుందాం అనుకుంటారు అని చెప్పించుకుంటాడు. మరి వివేకం పెంచుకుందాం, వైరాగ్యం పెంచుకుందాం, జ్ఞానం పెంచుకుందాం అని చేస్తాడు. డబ్బు వల్ల బాగా వస్తుంది, డబ్బు చేస్తాను, డబ్బు చేస్తుంది,
డబ్బు వల్ల బరం వస్తుంది, జ్ఞానం వల్ల మోక్షం వస్తుంది. కొంతమంది పరమేశ్వరుడు ముక్తి కూడా ఆగరు, మాకు భక్తి చాలా వాళ్ళు తెలియగలవాళ్ళు, వాళ్ళు మాకు ముక్తి కావాలి, మాకు మోక్షం సాధించడం కూడా ఈశ్వరుని సాధించారు. మరి చేతిలో ధనం అనుకోండి, బలాల్లో వస్తువు కొనుక్కొని చేయాలి, చేతిలో ధనం ఉంటుంది. మనకి కనుక భక్తి ఉంటే, మనకు శరణాగతి భావన ఉంటే, ఆ భక్తి ఎవరికైతే ఉందో వాడి ముక్తి అడగక్కర్లేదు, వచ్చి తీరుతుంది. అది వచ్చే తీరుతుంది, అడగక్కర్లేదు. నాకు ముక్తి కావాలని, నాకు ముక్తి కావాలని మీరు అడగక్కర్లేదు. ఒక 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 అబ్బాయిని పెళ్లి కుమారుని చేశారనుకోండి, ఆ పెళ్లి కుమారుని నాకు నాకు కొత్త బట్టలు కుట్టించండి, నాకు నెత్తి మీద టోపీ పెట్టండి, ఇవన్నీ అడగక్కర్లేదు. ఆ పెళ్లి కుమారుని చేశాక వాడికి ఏం చేయాలో అన్నీ చేసేస్తారు పెద్దలు. అలాగే నీకు భక్తి కనుకుంటే ముక్తిని అడగక్కర్లేదు. మీరు అడగక్కన్నాను అనుభవంటి అడిగానే ముక్తితోటి మిమ్మల్ని అనుగ్రహిస్తాడు భక్తి మోక్షం. అయితే భక్తి కూడా సంపాదించాలి, భక్తిని కూడా మనం కష్టపడి సంపాదించుకోవాలి. మీరు విద్యను సంపాదిస్తున్నారు, తర్వాత ధనాన్ని సంపాదించుకుంటున్నారు, అధికారాన్ని సంపాదిస్తున్నారు, అన్నీ మంచి, ఇందులో చెడ్డ ఏమి లేవు. అయితే ఎలా ఉపయోగిస్తున్నావని, భగవంతుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని ఎలా ఉపయోగిస్తున్నావని. ధనం సంపాదించడం కంటే దాన్ని సద్వినియోగం చేయడం కష్టం, అన్నం తినటం కంటే దాన్ని జీర్ణం చేసుకోవడం కష్టం, మీకు ఏదైనా అధికారం రావటం కంటే వచ్చిన అధికారాన్ని సమాజానికి ఎలా ఉపయోగించడం, మరి అధికారం సంపాదించడం కంటే మీకున్న అధికారాన్ని సమాజానికి ఉపయోగించడం మరింతగా కష్టం. యజ్ఞ దాన తపస్సు, తపస్సు అంటే జ్ఞానమే. ఆహార విషయంలో ఆహార నియమం, మనం తిండి విషయంలో ఆచార్యులు వారు చెప్పారు, ఆహార విషయంలో బాగు జాగ్రత్తగా ఉండటం. మనకి ఏదైనా అనారోగ్యం వస్తే డాక్టర్ గారు ఏదైనా మందు వాడమంటే వాడతాం. అలాగే మీ ఆకలి అనే రోగానికి ఎంత అవసరం అంత ఆహారం తీసుకోమన్నాడు ఆచార్యులు. మనకి ఆకలి కూడా ఒక రోగం, రోగానికి మందు ఎలా వాడతారో మీరు, ఆకలి అనే రోగానికి ఎంతైతే ఫుడ్ అవసరమో అంతవరకే తీసుకోండి, అంతకంటే ఎక్కువ తీసుకోవద్దు. ఫుడ్ ఎంతవరకు అయితే అంత సర్వసాధారణంగా. ఇప్పుడు మన దేశంలో పరిస్థితి ఎలా ఉందంటే, ఉంటే అజీర్తి బాగుంది, లేదా ఆకలి బాధ. మన భారతదేశం గురించి ఒక సామెత చెబుతా, భారతదేశంలో ధనవంతులు ఉన్నారు కానీ భారతదేశం మట్టుకి ధనమైన దేశం కాదని. ఉన్నవాళ్ళకు ఉందే, లేని వాళ్ళకి అసలు లేదు. ఉన్నవాళ్ళందరూ అజీర్తితోటి బాధపడుతున్నారు, లేని వాళ్ళందరూ ఆకలితోటి బాధపడుతున్నారు, ఇంకా ఉంటే అటు ఉన్నారు, అది ఇటు ఉన్నారు. కానీ అసలు దేశంలో ఇండియాలో ధనవంతులు ఉన్నారు, అలాగని ఇండియా ధనం గల దేశం కాదు. కొంతమంది ఇండివిజువల్స్ ఉన్నారంతే, కానీ అమెరికాలో ఉన్న ధనవంతులు, మన ఇండియాలో ఉన్న ధనవంతుల కంటే అమెరికాలో ఉన్న ధనవంతులు సమాజానికి ఎక్కువ ఉపయోగపడుతున్నారు. వెస్టర్న్ కంట్రీస్లో మన ఇండియాలో ఉన్న ధనవంతుల కంటే వెస్టర్న్ కంట్రీస్లోనే ఎక్కువ ధనవంతులు కొంచెం ఎక్కువ సామాజిక స్పృహగా ఉంటున్నారు, ఎక్కువ సమాజానికి ఉపయోగపడుతున్నారు. మంచి ఎక్కడన్నా మనం తీసుకోవడానికి అభ్యంతరం లేదు. అంటే యజ్ఞదాన తపస్సుల్ని విడిచిపెట్టకూడదు. తర్వాత ఈ ఆధ్యాత్మిక విషయాల్లో మనం మహాత్మా గాంధీ గారిని ఆదర్శంగా తీసుకోవాలి. ఇప్పుడు రమణ మహర్షి ఉన్నాడు అనుకోండి, వాళ్ళు వాడి ప్రపంచాన్ని ప్రపంచంలో ఉన్నా, వాళ్ళ దేహంలో ఉన్నా ప్రపంచానికి అతీతులు. వాళ్ళు ప్రపంచం ఆయన వరల్డ్లో ఉన్నా వరల్డ్లెస్, బాడీలో ఉన్నా బాడీలెస్, ఆయన బాడీలెస్, మైండ్లెస్, వరల్డ్లెస్. ఆయన జ్ఞానం సంపాదించాడని చెప్పడం కంటే జ్ఞానం ఆ రూపంలో వచ్చిందని చెప్పడం న్యాయం. మేము కూడా రమణ మహర్షి గారికి న్యాయం చేయలేకపోతున్నాం. రమణ మహర్షి జ్ఞానం సంపాదించాడు, రమణ మహర్షి జ్ఞానాన్ని చెప్పడం న్యాయం కాదు. రమణ మహర్షి జ్ఞానాన్ని చెప్పడం కంటే జ్ఞానం ఆ రూపంలో వచ్చిందని చెబితే అది 100% కరెక్ట్గా ఉంటుంది, అది యాక్యురేసీ ఆ మాట. అయితే సాధన దశలో, మనం సాధన దశలో తీసుకున్నప్పుడు మహాత్మా గాంధీ ఉన్నాడు అనుకోండి, ఒకటి మనకి స్పిరిచువల్ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ. సైన్స్లో మనం ఆల్బర్ట్ ఐన్స్టీన్ని ఆదర్శంగా తీసుకోవాలి. అంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఆయన ఏది చేసినా సైన్స్ రంగంలో ఏది ప్రయత్నం చేసినా ఫెయిల్ అవుతున్నాడు. సక్సెస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడనే సమస్య కాదు, చాలా సిన్సియర్గా చేసేవాడు అతని ఎఫర్ట్, అతను సిన్సియర్గా చేసేవాడు. అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక విషయంలో స్పిరిచువల్ సైడ్ కూడా మహాత్మా గాంధీ చాలా సిన్సియర్గా హృదయపూర్వకంగా డెడికేటెడ్గా ఆయన సైంటిస్ట్ ఈయన స్పిరిచువలిస్ట్ ఈయన రంగులు ఆయన పెర్ఫెక్ట్గా చేశాడు సాధనకు సంబంధించిన వరకు ఆయన రంగులు ఆయన పెర్ఫెక్ట్గా చేశాడు వాళ్ళిద్దరినీ మనం ఆదర్శంగా తీసుకోవలసిందే ఒకటి సైన్స్ రంగంలో ఒకటి స్పిరిచువల్ సైడ్ ఆధ్యాత్మిక రంగంలో వాళ్ళు ఆదర్శంగా తీసుకునే వాళ్ళు తీసుకోవాల్సిన వాళ్ళే వాళ్ళిద్దరు మనకి ఐడియల్ ఇద్దరు మనం ఆదర్శంగా తీసుకునేవాడు మహాత్మా గాంధీ తరచుకు ఒక మాట చెప్పేవాడు ఒక ఆశయం కోసం పనిచేసేవాడు మహాత్ముడు అవుతాడు ఏదైనా ఒక ఐడియాలు తీసుకుని అందరూ ఫెయిల్ అవ్వచ్చు అది వేరే విషయం అది భగవంతుడు చెప్పాడు మీ చేతిలో ప్రయత్నం ఉంది దాని ఫలితం మీ చేతిలో లేదు మీ చేతిలో ఉన్న పని నార్మల్గా చేయండి న్యాచురల్గా చేయండి నార్మల్ మెకానిజం న్యాచురల్ మెకానిజం మీ చేతిలో ఉన్న పని నార్మల్గా చేయండి న్యాచురల్గా చేయండి ఆర్టిఫిషియల్గా చేయండి ఇప్పుడు మన చుట్టాల ఇంటికాడ మనం ఎలా ఉంటాం అలా ఉండకుండా మన ఇంటికాడ మనం ఎలా ఉంటాం అలా ఉండాలి సాధన చేస్తాం ఆర్టిఫిషియల్గా ఉండకూడదు మన మాటలో కానీ మన చేతలో కానీ అయితే మన ఆలోచన విధానంలో కానీ నార్మల్గానే ఉండాలి మెకానిజం ఎప్పుడు నార్మల్గానే ఉండాలి ఆర్టిఫిషియల్గా ఉండటానికి వీలు లేదు అలా అయితే వాడి జ్ఞానానికి వాడి అమృతానుభవానికి దూరం అవుతాడు వాడు ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే వాడు భగవాను వాళ్ళు ఉన్నారంటే వాడి దేహం ఉన్నా లేనివాడితో సమానం ప్రపంచంలో ఉన్నా ప్రపంచం లేనివాడితో సమానం ఉరికే వాడికి దేహం అలా ఉన్నట్టు స్ఫురిస్తుంది కానీ ఆ దేహంతో వాడికి ఎంతమాత్రం సంబంధం లేదు ఉరికే దేహం ఉన్నవాడి వలె కనిపిస్తున్నాడు చూసేవాడికి అంతే తర్వాత మనం టైం వేస్ట్ చేసుకుంటున్నాం ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి గతించిపోయిన గొడవలు మీరు తలపెట్టుకోవద్దు టైం వేస్ట్ ఎనర్జీ వేస్ట్ తర్వాత జరిగిపోయిన గొడవల గురించి ఏమి బెంగ పెట్టుకోవద్దు మీకు ఇష్టం లేని జీవితంలో మీకు ఇష్టం లేని సంఘటన కూడా జరిగితే అంటే కంగారు పడకండి మీకు ఇష్టం లేని సంఘటన జరిగితే భవిష్యత్తులో మీ అభివృద్ధి కది పునాది అవ్వచ్చు ఏది మంచిదో ఏది చెడ్డదో ఏది మనకు ఉపకారం చేస్తుందో ఏది మనకు ఉపకారం చేయదో అది మనకు అంతర్యాముగా ఉన్న నారాయణుడికి మనకంటే ఎక్కువ బాగా తెలుసు నారాయణుడు మనకంటే ఎక్కువ బుద్ధిమంతుడు మనకంటే వైజ్ మ్యాన్ మనకంటే సమర్థుడు ఈ లక్షలాది ఈ భూమి పుట్టి కొన్ని లక్షలాది సంవత్సరాలు అయింది ఇంకా కొన్ని లక్షలాది సంవత్సరాలు ఉంటుంది ఈ సృష్టి వ్యాపారం ఇలా జరుగుతూనే ఉంటుంది క్రియేషన్ వ్యాపారం జరుగుతూనే ఉంటుంది పుట్టేవాళ్ళు పుడతా ఉంటారు పెరిగేవాళ్ళు పెరుగుతూ ఉంటారు చనిపోయేవాళ్ళు చనిపోతూ ఉంటారు ఈ క్రియేషన్ ఈ వ్యాపారం ఇలా జరుగుతూనే ఉంటుంది ఈ క్రియేషను కానీ ఈ చక్రంలోంచి మనం బయటపడాలి ఎవడైతే ఈ చక్రంలోంచి బయటపడటానికి ఎవడైతే సిన్సియర్గా ప్రయత్నం చేస్తున్నాడో వాడిని సాధకుడని మనం పిలుస్తాం మనం మన డ్యూటీ మనం చేసేయాలంతే మన డ్యూటీ మనం చెయ్యాలి పని చేసేటప్పుడు రెండు నేర్చుకోవాలి మనం ఏదో చేయాలి ఎక్కువ ఆసక్తి పెట్టుకోకూడదు అలసట అవ్వకూడదు మనం ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి పని వల్ల టైర్ అవ్వం ఎక్కువ ఆసక్తి పెట్టుకుంటాం అనుకోండి అలసట వచ్చేస్తుంది ఇలా అలసిపోతుంది కొంతమంది 10 నిమిషాలు పని చేసిన ఇలా అలసిపోతారు ఇలా అలసిపోతారు ఎంత కష్టపడ్డా ఉండదు ఐఎమ్ టైర్డ్ అనుకుంటారు చేసింది 10 నిమిషాలు చేసిన పని సున్నా 10 మంది ఒక్క చుట్టానికి అన్నం వండి పెట్టడానికి కంగారు పడిపోతారు కొంతమంది 1000 మందికి అన్నం పెట్టడానికి ఏమనికి అంతేనా 1000 మంది నడతారు కొంతమంది ఒక్క చుట్టం వచ్చాడనుకోండి అన్నం పెట్టడానికి కంగారు పడిపోతారు ఒక చుట్టానికి వండి పెట్టలే కంగారు పడిపోతారు ఆ చుట్టాన్ని చూసేవాడికే కంగారు పడిపోతారు కొంతమంది 1000 మందికి అన్నం పెట్టిన వాళ్ళకి ఏమనిపించదు 1000 మందికి వెళ్తూ ఉంటారు అంటే వాళ్ళు న్యాచురల్గా నార్మల్గా ఉంటారు అంచేది మనం ఆసక్తి అలసట మనం ఏదైనా పని చేసినప్పుడు అలసట పడిపోకూడదు అలసట ఎందుకు వస్తుంది అంటే యాంగ్జైటీ వల్ల వస్తుంది మనం ఈ రెండు నేర్చుకోవాలి పనిని ఆసక్తి పెట్టుకోకూడదు ఆసక్తి ఎక్కువ పెట్టుకుంటే అలసట వస్తుంది ఆసక్తి రహితంగా పని చేస్తే ఎక్కువ గంటలు పని చేసినా అలసట లేకుండా ఉంటాం పని అయిపోతూ ఉంటుంది టైర్ అవ్వం అంటే రెండు పనులు అయిపోతాయి మనం తనిఖీకున్నాం అనుకోండి ట్రైన్లో రిజర్వ్ చేసుకున్నప్పుడు హైదరాబాద్ వెళ్ళేప్పుడు 2 పనులు అయిపోతాయి హైదరాబాద్ వెళ్ళటం అనేది జరుగుతుంది నిద్ర అయిపోతుంది అక్కడ 2 పనులు అవుతున్నాయి మనకి ఒక నిద్ర ఒకటే కాదు మనం హైదరాబాద్ కూడా వెళ్ళిపోతున్నాం అలాగే మనం చేసే పని ఎలా ఉండాలంటే, ఇక్కడ భౌతికంగా పని, ఆ పని ఏ ఉద్దేశంతో చేస్తున్నాము? మనం మోక్షం పొందటం కోసం మనకు ఆత్మజ్ఞాన సంపార్జనకు నిత్యంలాగా ఉపయోగపడాలి, అది మెట్లలాగా ఉపయోగపడాలి. ఇప్పుడు ఈ లోకంలో, ఈ లోకాన్ని స్వతంత్రుడు ఈశ్వరుడు ఒక్కడే, ఏ జీవుడు స్వతంత్రుడు కాదు. ఆయన ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చోవలసిందే, ఆయన నడవమంటే నడవలసిన వాళ్ళం, కూర్చోమంటే కూర్చున్న వాళ్ళం. ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చాననుకోండి, ఉదాహరణకి మీ ఇంట్లో మీరు ఎక్కడ కూర్చీ వేస్తారు, కూర్చోమంటారు, నేను అక్కడ కూర్చోవాలి. అదే మీరు అనుకోండి, అది మీ ఇల్లు అనుకోండి, ఏ గదిలోకైనా మీరు ఫ్రీడికి ఫ్రీగా వెళ్ళిపోతూ ఉంటారు. అది మీ ఇల్లు అనుకోండి, ఇంకా వంట ఇల్లు లేదు, బెడ్రూమ్ లేదు, ఇంకో డ్రాయింగ్ రూమ్ లేదు, ఆ రూమ్ లేదు, ఈ రూమ్ లేదు, మీ ఇంట్లో మీరు ఫ్రీగా ఉంటారు. కానీ నేను వస్తే మీరు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చోవాలి. వీడు జీవుడు, వాడు ఈశ్వరుడు, స్వతంత్రమైన వాడు. మీ ఇంట్లో మీరు ఎంత స్వతంత్రంగా ఉంటారో, మీ ఇంట్లో మీరు ఎంత స్వతంత్రంగా ఉంటారో, ఈ సృష్టిని నడపటంలో ఏ జీవుణ్ణి ఎక్కడ నిలబెట్టారో, పైనుంచి కిందకు వచ్చినా మళ్ళీ కింద నుంచి పైకి వెళ్ళినా అతని ఫ్రీడమ్ ఉన్నవాడు ఈశ్వరుడు ఒక్కడే, ఏ జీవుడు స్వతంత్రుడు కాదు. మనకు స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు, ఉందని అనుకుంటున్నాం. ఆ ఉన్న వస్తువు ఉన్నట్టుగా సత్యం జ్ఞానం అనంతం అని చెప్తారు. ఏదైతే సత్యమో అదే జ్ఞానం, ఏదైతే సత్యమో అదే అనంతం, అది ఒకటే, ఒకదాన్ని అలా విభజించి చెబుతున్నారు. ఏదైతే ఆ సత్యాన్ని మనం పొందే వరకు సుఖం లేదు, శాంతి లేదు, ఆనందం లేదు. ఏ వస్తువులు అయితే మనం ఏం చేస్తున్నామంటే సుఖం కోసం బజార్లో వెతుకుతున్నాం. లక్షలాది జన్మలు వెతికినా బజార్లో సుఖం దొరకదు, అక్కడ లేదు. కాబట్టి మన బుద్ధి బాహ్యముఖం, బుద్ధి బాహ్యముఖంగా మన బుద్ధి పరిగెడుతుంది, కానీ అంతర్ముఖంగా, అంతర్ముఖంగా వెళ్ళటానికి అలవాటు చేయలేదు. దాన్ని అలవాటు చేస్తే వస్తుంది. ప్రాక్టీస్ మేక్స్ పెర్ఫెక్ట్. అలవాటు చేయాలి. మన మనస్సుని అంతర్ముఖపరచాలి. అంతర్ముఖపరిస్తే, మనస్సుని కనుక అంతర్ముఖపరిస్తే మనకి అన్లిమిటెడ్ పీస్, ఒక అలౌకిక సుఖం, అలౌకిక శాంతి, అలౌకికమైనటువంటి ఆనందం. శరీరం ఉన్నా మనకు లాభం లేదు, శరీరం పోయినా నష్టం లేదు. లోకం కనిపించినా లాభం లేదు, లోకం కనిపించకపోతే మనకు నష్టం లేదు. అన్వరల్డ్ పెర్మనెంట్ హ్యాపీనెస్, ఎండ్లెస్ హ్యాపీనెస్, అన్వరల్డీ హ్యాపీనెస్, అలౌకిక సుఖం. అది ఎక్కడుంది? మన హృదయంలో ఉంది. ఈశ్వరుడు ఏమున్నాడు? అందరి హృదయాల్లో అంతర్యామిగా ఉన్నాడు. మన కంట్రోలర్ మన హృదయంలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? అంతర్యామిగా ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు. శరీరాల్లో తేడా ఉంది, మనస్సుల్లో తేడా ఉంది, అహంకారాల్లో తేడా ఉంది, గుణాల్లో తేడా ఉంది, రూపాల్లో తేడా ఉంది, అప్స్ ఉన్నాయి, డౌన్స్ ఉన్నాయి. ఈ మనం ఊహించిన విషయాలతో సంబంధం లేకుండా అప్స్ తోటి, డౌన్స్ తోటి, పుట్టుకలతోటి, చావులతోటి, కర్మానుభవాలతోటి, రేఖలతోటి సంబంధం లేకుండా ఒకే ఒక వస్తువు ఉంది, అదే చైతన్యం, అదే బ్రహ్మము, అదే పరమాత్మ, వాడే నారాయణుడు. మీరు ఏ పేరు పెట్టి పిలవండి, దాని స్వర్గరాజ్యం అనండి, నిర్వాణ సుఖం అనండి, ఏ పేరు పెట్టి పిలవండి, ఉన్నదంటే ఉన్నదంటే ఒక్కటంటే ఒక్కటే. అది అంతటా ఉంది, మన హృదయంలో ఉంది. మన హృదయంలో ఉన్నదే అంతటా ఉంది, అంతటా ఉన్నదే మన హృదయంలో ఉంది. ఇది మనకు అనుభవంలోకి వచ్చినప్పుడు, ఆ వస్తువు సద్వస్తువు మనకు అనుభవేక వేద్యం అయినప్పుడు, అప్పుడు మన సుఖం వరిస్తుంది. అప్పుడు సుఖమే మనకు స్వరూపంగా వ్యక్తం అవుతుంది, శాంతి స్వరూపంగా వ్యక్తం అవుతుంది, ఆనందం మనకు స్వరూపంగా వ్యక్తం అవుతుంది. మన హృదయంలో సుఖం మనకు తెలియనంతకాలం, మన హృదయంలో ఉన్న శాంతి మనకు తెలియనంతకాలం, మన హృదయంలో ఉన్న ఆనంద సముద్రం మనకు తెలియనంతకాలం, మన సుఖం కోసం, శాంతి కోసం, లేకపోతే ఆనందం కోసం బజార్లో వెతుక్కుంటూ ఉండవలసిందే. బజార్ మీద ఆధారపడవలసింది. మన హృదయంలో సుఖం మనకు తెలియనప్పుడు బజార్లో సుఖం కోసం బజార్లో ఆధారపడవలసింది. మన హృదయంలోని శాంతి మనకు ఎరుకులోకి రానప్పుడు శాంతి కోసం బజార్లో ఆధారపడవలసింది. వస్తువు ఏమో హృదయంలో ఉంది, వెతకటం లోకంలో వెతుకుతున్నాం. లోకం ఏముంది? డస్ట్ ఉందండి. ఉన్నదంతే లోపల ఉంది. ఉన్నదం మనం పొందవలసిందంటే మన హృదయంలో ఉన్నది. బయట ఏదో ఉందని అనిపిస్తుంది, అదే భ్రాంతి అన్నారు మన పెద్దవాళ్ళు. మన పెద్దవాళ్ళు ఏమన్నారంటే అదే భ్రాంతి. లోపల ఉన్నదంతా లోపల ఉంది, బయట ఏమీ లేదు నీకు. అది నీకు ఏదో ఉందని నీకు అనిపిస్తుంది, దాని అదే భ్రాంతి, అదే మాయ, దాన్నే భ్రాంతి అనే, అదే మాయ, అదే అందులో ఉంది. అందుకేనవయ్యా ఆ భ్రాంతిలోంచి ఆ మాయలోంచి నువ్వు బయటపడటానికి ముక్కు దిండి ఆరాధించు అంటాడు ఆచార్యుడు. ముక్కుందిరంటే మోక్షాన్ని ఇచ్చేవాడు, ముక్కుందిరంటే ముక్తిని ఇచ్చేవాడు. అజ్ఞానంలోంచి అవిద్యలోంచి మన ఎవడైతే విడుదల చేస్తాడో, బంధంలోంచి అజ్ఞానంలోంచి అవిద్యలోంచి చీకట్లోంచి ఎవడైతే విడుదల చేస్తాడో, డార్క్నెస్ లోంచి ఎవడైతే మనం విడుదల చేస్తాడో ఆడే ముక్కుందుడు, వాడే ముకుందుడు. ముకుందుడు అంటే మోక్షాన్ని ఇచ్చేవాడు, వాడిని ఆశ్రయించవయ్యా. భక్తి కూడా భగవంతుడు మనం ఏది అడిగితే ఇస్తాడు, భగవంతుడు మనం ఏది అడిగితే ఇస్తాడు. అడగకుండా ఏది అడగకుండా వదిలేసాం అనుకోండి, మనం మనకి ఏది మంచిది అది ఇస్తాడు. రమణ మహర్షి గారు అంటా ఉండేవారు, భగవంతుడు అడి వీళ్ళు ఏం చేస్తాడు తెలియక ఏదో అడుగుతూ ఉంటారు, భగవంతుడు అడిగింది ఇస్తూ ఉంటాడు. మన మధ్యాహ్న మీటింగ్లో భగవంతుడు నిజమైన కృతజ్ఞత కలవాడు. కొంతమందికి మనం ఉపకారం చేస్తే అపకారం చేస్తారు. భగవంతుడికి మనం చేసే ఉపకారం ఏంటి, ఆయన ప్రార్థిస్తే, ఆయన ప్రార్థిస్తే, ఆయన పాదాల దగ్గర మన కోరిక నివేదిస్తే, ఆయన మనకి ఈ ఉడికే దీనికి ఈ ప్రార్థన కోసం మన మనసుని ఆయన పాదాల దగ్గర పెడితే మన అడిగింది ఆయన మనకి ఇస్తాడు. నిజమైన కృతజ్ఞుడు ఎవడంటే దేవుడే. అసలు ఇంకోటి శాస్త్రాలు ఏమన్నదంటే కృతజ్ఞత ఎలా ఉంటుందో తెలియని వాడికి ఆచార్యుడి పట్ల, గురువు పట్ల, ఈశ్వరుడి పట్ల కృతజ్ఞత ఎలా ఉంటుందో తెలియని వాడికి ఎంత సాధన చేసినా ఆయన జ్ఞానం వరించదని చెప్పాడు. ఒక సాధన చేస్తే చేయొచ్చు, వాడికి జ్ఞానం మటుకు వాడిని వరించదు. ఎవరిని కృతజ్ఞత ఎలా ఉంటుందో తెలియని వాడిని, గ్రాటిట్యూడ్ అనేది ఎలా ఉంటుందో తెలియని వాడిని జ్ఞానం వరించదని చెప్పాడు. అంచేది ఉరికే దేహం భగవంతుడు చెప్తాడు, మీరు ఈ లోకంలో పుట్టారు, అలా పెద్దవాళ్ళు అవుతున్నారు, ముసలితనం వస్తుంది, ఏ జరుగుతుంది, చనిపోతారు, ఇవన్నీ ఎలా జరిగిపోతున్నాయో, మీరు చచ్చిన తర్వాత పుట్టడం కూడా అలాగే జరుగుతుంది. ఏ దేహంలో ఉన్నప్పుడు ఆ దేహం ఒకటే నిజం అనిపిస్తుంది మనకి. ఇప్పుడు ఈ దేహం ఉందనుకోండి, ఇది ఒకటే నిజం అనిపిస్తుంది మనకి. ఏ శరీరంలో ఉన్నప్పుడు ఆ శరీరం ఒకటే నిజం అనిపిస్తుంది. అంటే మీరు పునర్జన్మ లేదని అనుకోవద్దు, పూర్వజన్మ లేదని అనుకోవద్దు, ఇవన్నీ ప్రకృతి చేసిపోతుంది. మీరు ఇప్పుడు చిన్నపిల్లలు, ఇంత పిల్లలు చూడండి, మన తల్లి కడుపులోంచి, మన తల్లి కడుపులోంచి వచ్చినప్పుడు ఎంత ఉన్నాం, ఎంత పిల్లలు అన్నప్పుడు పెద్దవాళ్ళు అయిపోయాం. అప్పుడు మీసాలు వచ్చేసినాయి, గడ్డాలు వచ్చేసినాయి, పెద్దవాళ్ళు అయిపోయాం, ఇంకా పెద్దవాళ్ళు అయిపోతాం, తర్వాత ముసలివాళ్ళు అయిపోతాం, చనిపోతాం. ఇదంతా ఎవరు చేస్తున్నారు, మనం చేస్తున్నామా? నేచర్ చేసి కట్టి వెళ్ళిపోతుంది. నేచర్ ఎలా నేచర్ ఏ విధంగా అయితే నువ్వు చిన్నపిల్లవాడు పెద్దవాడు అయిపోయావు, తర్వాత ముసలివాడు అయిపోతావు, తర్వాత శ్మశానానికి వెళ్ళిపోతున్నావు, నీ శరీరం శ్మశానానికి వెళ్ళిపోతుంది, ఇవన్నీ నేచర్ చేసుకెళ్ళిపోతుంది. అలాగే చనిపోయిన వాడికి మళ్ళీ జీవుడికి కొత్త శరీరం రావటం, మళ్ళీ కొంతకాలం తిరిగి భూమి మీద తిరిగట్టడం, తర్వాత చనిపోవటం, ఇదంతా నేచర్ ప్రకృతి చేసి పోయే గొడవలు అయ్యా. ఈ ప్రకృతి బంధంలోంచి బయటపడాలంటే ముకుందుని ఆశ్రయించాలి. కొంతమందికి భక్తి అంటే ఎంత ఇష్టంగా ఉంటుందంటే మాకు ముక్తి వద్దండి బాబు అంటారు, ఇచ్చినా పుచ్చుకోరు. అంటే ఒకసారి పరమాచార్య చెప్తాంటే ఈ మాట విన్నాను నేను కాంచీపురంలో. పరమాచార్య చెప్తాంటే ఇప్పుడు మీ అమ్మాయిని మీరు పెంచుతారు, మీ అమ్మాయిని మీరు పెంచుతారు, చాలా శ్రద్ధగా పెంచుకుంటారు, చాలా శ్రద్ధగా పెంచు. ఊళ్ళో కాదు, ఊళ్ళో సంబంధం చేసిన ఏడుస్తుంది తల్లి ఏమిటో అనుకుంటారు. ఆ సంబంధం ఊళ్ళోనే చేశారనుకోండి, పొరుగురు కాదనుకోండి, తణుకులోనే సంబంధం చూశారనుకోండి, తణుకులోనే ఆ కలం నీళ్ళు వచ్చేస్తే అమ్మాయిని పంపే. మీరు చాలాగా అమ్మాయికి అన్ని బట్టలు కొంటారు, చదువు చెప్పిస్తారు, చదువు చెప్పిస్తారు బాగా, అమ్మని భూమి మీద నడవనివ్వరు, భూమి మీద నడిస్తే అరికాళ్ళు అరిగిపోతాయేమనుకుంటారు, అయితే బంగారం కొంటారు, అమ్మాయికి బంగారం కొంటారు, మా బుజ్జి అంటారు, చాలా ప్రేమగా పెంచుతారు. అమ్మాయి పెళ్లి చేయమని అడగదు, మీరే పెళ్లి చేస్తారు, నాకు పెళ్లి చెయ్యి, నాకు పెళ్లి చెయ్యి అని అమ్మాయి అడగదు. మీరే సంబంధాలు చూస్తారు, మంచి సంబంధం, బాగా రంగున్న చూస్తారు, బాగా చదువుకున్న వాడిని చూస్తారు, మంచి ఆడికి ఆడి బాగా బాగున్నాడా లేదా, ఆడికి చదువు ఉందా లేదా, ఆడి కళ్ళు ఏమైనా పిల్లి కళ్ళా, కళ్ళు చాలా బాగున్నాయా లేదా, ఇవన్నీ చూస్తారు. ఇవన్నీ మీకోసం కాదు, మీ అమ్మాయి కోసం. ఏ ఎంత బాగుండడా, లేకపోతే నల్లగా ఉన్నాడేమో, నల్లగా ఉంటే మన అమ్మాయిని అలా చేస్తాం, ఇలా రకరకాలుగా చూసుకుంటారు. ఆ పిల్లని రకరకాలుగా చూస్తాను. పోనీ అమ్మాయి అన్నీ చూడమంది, పెళ్లి చేయమంది, మీరంతా మీ గోలే, అన్నీ సెలెక్ట్ చేసుకుంటారు. చేసి మీ చేతులతో పెళ్లి చేసి అత్తవారి ఇంటికి పంపేటప్పుడు మళ్ళీ మీరు ఏడుస్తారు. మీరు పెళ్లి చేసేవాళ్ళు మీరే, అమ్మాయిని పెంచిన వాళ్ళు మీరే, చదువు చెప్పించిన వాళ్ళు మీరే, పెళ్లి అందరికీ భోజనాలు చెప్పి, అందరికీ బట్టలు కొత్త బట్టలు కొనిచ్చి, అందరికీ గిఫ్ట్లు ఇచ్చి, ఇవన్నీ చేసిన వాళ్ళు పెళ్లిళ్ళు పేరు చెప్పి లక్ష రూపాయలు తెచ్చిపెట్టిన వాళ్ళు మళ్ళీ అమ్మాయిని పంపేటప్పుడు ఏడవటం. అలా ఎందుకు ఏడుస్తున్నారు? మీరు గారంగా పెంచిన అమ్మాయి ఏమవుతుంది, అత్తవారి ఇంటికి వెళ్తాను. కొన్ని తణుకులే అనుకోండి, పుట్టిళ్ళు అత్తవారు, తణుకు అత్తవారు అనుకోండి, అయినా మీ ఇంట్లోంచి వెళుతుంది కదా, అయినా మీ ఇంట్లోంచి ఇంకో ఇంట్లోకి వెళుతుంది కదా, అప్పుడు అమ్మాయికి ఏమొస్తుంది, ఆ అమ్మాయి తల్లికి ఏమొచ్చేస్తుంది, దుఃఖం వచ్చేస్తుంది. అమ్మాయికి కూడా రావచ్చు, అమ్మాయి కూడా దుఃఖం. అదేవిధంగా మనం భక్తిని పెంచుకుని 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 పెంచుకునేటప్పటికీ ఈ రూపరహిత స్థితి, ఆ నామరహిత, ఫారం లెస్, నేమ్ లెస్, యాక్షన్ లెస్, ఆ రూపరహిత స్థితి అంటే ఇంటికాంచి బయటికి వెళ్తున్నాయి, అలా రూపరహిత స్థితి, ఆ నామరహిత స్థితి, అది క్రియారహిత స్థితి. ఆ స్థితి పొందినప్పుడు, ఆ భావ దేహభావంలోంచి ఆత్మభావన కలిగేటప్పుడు, మీరు ఎప్పుడైతే మీ ఫేవరెట్ గార్డెన్, మీరు ఎప్పుడైతే చింతించి ఆ నేమ్లెస్ స్టేట్లోకి, ఫారంల స్టేట్లోకి వచ్చేటప్పుడు, ఈ నేమ్ అండ్ ఫారాన్ని విడిచిపెట్టడం మీకు ఎంత, మీ అమ్మాయిని మీరు విడిచిపెట్టే ఎంత కష్టంగా ఉంటుందో, మనం ఏ రూపాన్ని ఆరాధించినా, ఏ నామాన్ని స్మరించినా, ఈ మోక్షం ఆ ఫైనల్ స్టేట్, అల్టిమేట్ స్టేట్, అది కడసారి పరమస్థితి, చివరి స్థితి కాదు. మళ్ళీ చివరంటే మొదటి జ్ఞాపకం వస్తుంది, అది పరమస్థితి, అల్టిమేట్ స్టేట్. ఆ కాస్మిక్ కాన్షియస్నెస్లో ఈ నేమును ఓవర్కమ్ చేసి, ఫారమును ఓవర్కమ్ చేసి, ఈ నామరూపాన్ని విడిచిపెట్టి ఆ కాస్మిక్ కాన్షియస్లో ఐక్యమయ్యేటప్పుడు, అందులో ఐక్యం అవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు మనమే, కానీ ఐక్యం అయినప్పుడు ఎంతో కొంత దుఃఖం రావచ్చు ఈ అమ్మాయిని ఇంటికి పంపినప్పుడు. అంచేత భక్తిని విడిచిపెట్టి ఆ ముక్తి దగ్గర చేరుకున్నప్పుడు ఎంతో కొంత దుఃఖం రావచ్చు, కానీ అది మాకు ముక్తి వద్దు, భక్తే చాలనుకో, ముక్తి వచ్చేస్తుంది కానీ అలా అనిపిస్తుంది, అప్పుడు కూడా ఎంతో కొంత సారో రావచ్చు అన్నాడు పరమాచార్య ఒకసారి కంచిలో మాట్లాడు. ఇదేంటే మీరే డబ్బు ఖర్చు పెట్టి, మీరే పెళ్లి చేసి, అన్నీ మీరే చూసి, మళ్ళీ కళ్ళని నీళ్ళు పెట్టుకోవటం అంటే మీరు అటాచ్మెంట్. అలాగే ఈశ్వరుడి పట్ల ఏదో ఒక భగవంతుడి అవతారాల్లో ఒక అవతారాన్ని మనం బాగా ప్రేమించి అవతారం, మనం ఏ అవతారాన్ని అయితే ప్రేమిస్తున్నాము, మనకి నిజం ఏదో తెలియపోయిన అవతార పురుషుడికి తెలుసు, ఆ నిజంలో ఎంటర్ చేసేటప్పుడు, ఆ నిజంలోకి మనల్ని ఎంటర్ చేసేటప్పుడు, ఆ రూపాన్ని విడిచిపెట్టలేక, ఆ నామాన్ని విడిచిపెట్టలేక, అవతార పురుషుని విడిచిపెట్టలేక, అటువంటి అలా కూడా మనకు కొంత దుఃఖం రావచ్చు భక్తిలోంచి ముక్తుడు అంటే. అయితే కొంతమంది భక్తులు అంటారటండి, మాకు ముక్తి అక్కర్లేదు, భక్తే చాలని, అక్కర్లేకపోయినా ముక్తి, ముక్తి భక్తి తీసుకెళ్ళేది ముక్తే, మిమ్మల్ని ముక్తి దగ్గరికి తీసుకెళ్ళేది భక్తే. అది భక్తి కూడా కల్టివేట్ చేయాలి, అది సంపాదించకుండా వచ్చేస్తున్నా అనుకోకండి. ఈ మధ్య నేను సింహాచలం వెళ్ళాను, సింహాచలం వెళితే ఆ ఎగ్జిట్ ఆఫీసర్ గారు ఏమన్నారంటే, నన్ను మీరు విశాఖపట్నం వచ్చినప్పుడల్లా మా దేవస్థానంలో ప్రవచనం చేస్తామని అన్నారు. నేను మర్యాద కోసం ఓకెట్టానులేండి. ఏంచేదంటే మీరు ఎంత శ్రద్ధగా వింటున్నారో అలా యాత్రికులు వినరు. ఇవన్నీ డిస్కషన్ ఎందుకు ఆయనతోటి, ఎగ్జిట్ ఆఫీసర్ గారితో ఇవన్నీ డిస్కషన్, గుళ్ళోకి వెళ్ళి వాళ్ళు ఎలా వెళ్తారంటే యాంత్రికంగా వెళ్తూ ఉంటారు, యాంత్రికంగా వచ్చేస్తూ ఉంటారు. ఇవన్నీ డిస్కషన్ ఎందుకు రండి, అలాగే చేద్దాం ఊరికే మాట. ఆయన మర్యాదగా మాట్లాడారు, నేను మర్యాదగా మాట్లాడేసాను అక్కడతో దగ్గర. ఏంచేదంటే శ్రవణం మననం, శ్రవణం మననం. ఆ సబ్జెక్ట్ వినాలనేటువంటి భక్తులు అంటే గుళ్ళోకి వెళ్ళి వచ్చేవాళ్ళు అందరు భక్తులు కాదు. గుళ్ళో కొంతమంది మెకానికల్గా వెళ్తూ ఉంటారు, వెళ్ళొచ్చు, టెంపుల్ గోయింగ్ హ్యాబిట్ మంచిదే. కొంతమంది మెకానికల్గా వెళ్తూ ఉంటారు, మెకానికల్గా వస్తూ ఉంటారు. వాళ్ళందరూ శ్రవణం చేయరు. సబ్జెక్ట్ మీద వాళ్ళకి శ్రవణం చేయాలని ఉండదు. వాళ్ళకి అది శ్రవణం చెయ్యాలి, మననం చెయ్యాలి. మీకు జ్ఞాన మార్గంలో ప్రాణాయామంతో పెద్ద పని లేదు. మీరు ప్రాణాయామం చేసుకుంటే చేసుకోండి, ఇబ్బంది లేదు. కానీ జ్ఞాన మార్గంలో ప్రాణాయామానికి పెద్ద ప్రాముఖ్యత లేదు. వైరాగ్యాన్ని పెంచుకోవాలి, ఆ వివేకాన్ని పెంచుకోవాలి జ్ఞాన మార్గంలో. సబ్జెక్ట్ని మీరు ఏదైతే పొందుదాం అనుకుంటున్నారో ఆ బ్రహ్మం గురించి విసుగు మీకు విసుగు వచ్చేలాగా దాన్ని వినాలి, శ్రవణం చెయ్యాలి, విన్నదాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే కొంత మీ అండర్స్టాండింగ్ అంతా ఉండాలి. మీ ఎప్పుడైతే మీ అండర్స్టాండింగ్ అందిందో అప్పుడు కొంత ప్రాక్టీస్ చేయాలని అనిపిస్తుంది. మీరు ఎప్పుడైతే కొంతకాలం మీరు ప్రాక్టీస్ చేశారో అది మీకు అనుభవంలోకి వస్తుంది. అనుభవైక వేద్యం, ఇట్ ఇస్ టు బి రియలైజ్డ్. ఇప్పుడు నేను పెద్ద పెద్ద టీటీడీలో చూస్తూ ఉండండి, పాపం ఎవరో పండితులచే చెప్పిస్తూ ఉంటారు. వాడు ఒక ఇన్ని కూడా ఒకటి కనపడ్డం ఇప్పటికే వాళ్ళ చేత ఏదో పండిత అంటే వాళ్ళందరూ వినరు. అందరూ జిజ్ఞాసువులు కాదు, అందరూ ముముక్షువులు కాదు. అందరి జ్ఞానానికి అందరికీ జ్ఞాన తపన ఏమి ఉండదు. అంటే ఎయిమ్ హై అండ్ ఎయిమ్ అట్ ది హైయెస్ట్. మన మోక్షాన్నే ఎయిమ్గా పెట్టుకోవాలి. మన గమ్యం మోక్షం. ఏం మన ఒక మీరు ఇంటికాడ మీ పనులు మీరు శ్రద్ధగా చేసుకోండి. బద్ధకం పనికిరాదు, సోమరతనం పనికిరాదు. మీ డ్యూటీ మీరు పెర్ఫెక్ట్గా చేసుకోండి. పని మానేస్తే జ్ఞానం రాదు, పని మానేస్తే సోమరతనం వస్తుంది. అంటే మీ డ్యూటీ మీరు జాగ్రత్తగా చేసుకోవచ్చు. మీ డ్యూటీ మీరు జాగ్రత్తగా చేసుకుంటూ మీ మనోబుద్ధుల్ని మీకు పొట్టంది కదా. భగవద్గీతలో భగవంతుడు చెప్తాడు మీకు పొట్టంది కదా, మీరు ఏదో తినాలి కదా, తినాలంటే ఎంతో కొంత సంపాదించుకోవాలి కదా. పోనీ అదనంగా మనకు సర్ప్లస్ లేకపోయినా మీ దేహయాత్రకు సరిపడిన ఏదైనా సంపాదించుకోవాలి కదా. ఎక్కువ లేకపోయినా మీ దేహయాత్రకు సరిపడి సంపాదించ మీ దేహయాత్రకి ఇతరుల మీద ఆధారపడితే ఆధారపడకండి. బానిసత్వం వస్తుంది. ప్రతిదీ వాళ్ళు చెప్పినట్టు వినమంటారు. అదొక రకమైన స్లేవరీ అన్నాడు గీతలో. అయితే మీ జాగ్రత్తలో మీరు ఉండండి, మీ పొట్టకిత్తాల మీద ఆధారపడకండి. ఆధారపడకుండా ఉండి మిగతా టైం అంతా కూడా మీ దేహయాత్ర మీరు చూసుకుంటూ మీ మనస్సుని బుద్ధిని నాకు అర్పిస్తే, మీ మనస్సుని బుద్ధిని నాకు కనుక నాకు అర్పించి అంటే మీ చేతులు పని మీద ఉన్నా మీ మనస్సు నా పాదాల దగ్గర ఉండాలి, మీ బుద్ధి నా పాదాల దగ్గర ఉండాలి, మీ మనస్సుని మీ మన నా రూపంతో నా నామంతో నేను చెప్పి మాటతో మీ మనస్సును నింపుకోవాలి. అలా నింపుకుంటే మీరు అలా చేస్తుంటే దేహానికి సంబంధించినటువంటి మీ పనులు అయిపోతాయి, ఇంటికెళ్ళి పనులు అయిపోతాయి. మీరు పొందవలసింది పొందుతారు. రాగద్వేషాల్లోంచి కామక్రోధాల్లోంచి నిరంతరం ఈశ్వరుని స్మరించడం వల్ల మీరు పవిత్రులై రాగద్వేషాల్లోంచి విడుదల పొందుతారు అర్జున. రిమెంబర్ హిమ్, ఆల్వేజ్ రిమెంబర్ హిమ్. నిరంతరం ఈశ్వరుని స్మరించడం వల్ల మనకేం కలుసు, పవిత్రం అవుతాం. పరమ పవిత్రుడు కానివాడు, పరమ పవిత్రుడు కానివాడు ఆత్మజ్ఞానం పొందటానికి అర్హుడు కాదు. వాడు మనిషి లోపల ఉన్న వస్తువు అంటే సముద్రంలోకి నది వెళుతూ ఉంటుంది. సముద్రంలోకి నది వెళ్ళి ఐక్యమవుతుంది. అది మన లోపల మన ఉదయంలో ఉన్న వస్తువు ఎంత పరమ పవిత్రంగా ఉందో, ఎంత ఏకంగా ఉందో. ఆ చైతన్యం, చైతన్యానికి ద్వితీయం లేదు, అహంకారానికి ద్వితీయం ఉంది, మనస్సుకి ద్వితీయం ఉంది. ద్వితీయం ఉన్న చోట భయం ఉంటుంది, ద్వితీయం ఉన్న చోట అసూయ ఉంటుంది, ద్వితీయం ఉన్న చోట కోపం ఉంటుంది. అది రెండున్న చోట కోపం వస్తుంది, రెండున్న చోట ద్వేషం వస్తుంది, రెండున్న చోట ఉద్రేకం వస్తుంది. ఉన్నది ఒక్కటంటే ఒక్కటి అనుకోండి, అది అనుభవం. అది అనుభవంలోకి మీకు వచ్చినప్పుడు ద్వంద్వాలతోటి పని లేదు. అద్వైతం అంటే ఏమిటో ద్వితీయులైనది అద్వైతం. దానికి చావు ఎలా ఉంటుందో తెలియదు,
ఏది ఉన్న ఆ ద్వితీయం లేని వస్తువుకి దానికి చావు ఎలా ఉంటుందో తెలియదు, దానికి పుట్టుక ఎలా ఉంటుందో తెలియదు. వారు లేరు అంటే ఉన్నారు, మీరు అనుకున్నట్టుగా వారు లేరు, వారు ఎలా ఉన్నారో అలాగ ఉన్నారు. అంతేకాని మీరు ఊహించినట్టుగా వారు లేరు. ఆ వస్తువు ఎంతటి, ఆ వస్తువు ఎంత పవిత్రమైందో, ఆ లోపల శబ్ద వస్తువు ఎంత ఏకంగా ఉందో, ఎంత నిదానంగా ఉందో, ఎంత పవిత్రంగా ఉందో, ఎంత పరిశుద్ధంగా ఉందో, ఎంత నిర్మలంగా ఉందో, ఎంత నిరాడంబరంగా ఉందో, ఎంత నిరహంకారంగా ఉందో, ఎంత సింపుల్గా ఉందో. నీ మైండ్ని ఆ స్థాయికి, నీ బుద్ధిని, నీ మైనస్ని ఆ స్థాయికి, ఆ వస్తువుని పొందటానికి నువ్వు ప్రిపేర్ చేయగలిగితే అది ఆ లోపలన వస్తువు యొక్క తదాకారం, ఈ మనస్సు తదాకారం పొందుతుంది. మనోనాశనం అంటే పిచ్చోళ్ళు అవమనం కాదు, మనోనాశనం అంటే వస్తు మనస్సుకు ఆధారంగా ఏదైతే ఉందో దానితో దాని ఆకారం పొందటం. కొంతమంది గీతలో చెప్తాడు, కొంతమంది కోపాలు ఉన్నా నా కోసం తగ్గించుకుంటారు నన్ను పొందటం కోసం, కొంతమందికి బాగా డబ్బున్నా నా కోసం ఆ డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు, కొంతమందికి బాగా తెలివితేటలున్నా నా కోసం ఆ తెలివితేటలు ఉపయోగిస్తారు. వాళ్ళు నన్ను పొందకపోతే ఎవరు పొందుతారంటాడు గీతలో భగవంతుడు. కొంతమంది మంచి మంచి సలహాలు చెప్తారు, కొంతమందికి ఇంటెలిజెన్స్ ఉంటుంది, కొంతమందికి ఆ బుద్ధి సూక్ష్మత ఉంటుంది, కొంతమందికి ఆ బుద్ధిలో సూక్ష్మత ఉంటుంది, ఎవరైనా అడిగితే చక్కటి సలహాలు చెప్తారు. అలాగే లైక్స్ డిజరైట్స్ లేకుండా నువ్వు నీ బుద్ధి సూక్ష్మతతో ఎవరికైనా మంచి సలహా చెప్తే వాడు కూడా నా స్వరూపం పొందుతాడు అర్జున. మనం పెద్ద పెద్ద పనులు చేయక్కర్లేదు, చిన్న చిన్న పనులే గొప్పగా చేస్తే, చిన్న చిన్న పనులే అందంగా చేస్తే, చిన్న చిన్న పనులు నిరాడంబరంగా నిరహంకారంగా చేస్తే మనం ధనంత తనంత వస్తువు వస్తువు దగ్గరికి మనం వెళ్ళటం కాదు, ఆ వస్తువు వచ్చి మనల్ని వరిస్తుంది. మనం చిన్న భగవంతుడికి పెద్ద తక్కువ అని లేదు, భగవంతుడికి ఎక్కువ తక్కువ అని లేదు, మనకి మన అహంకారానికి ఎక్కువ తక్కువ అని ఉంటుంది. అసలు మనం ఆ చైతన్యంలోకి వెళ్ళినప్పటికీ ఇది పుణ్యం, ఇది పాపం, ఇది ధర్మం, ఇది అధర్మం, ఇది మెరిట్, ఇది డీమెరిట్, రూపము నామము మనం ఏదైతే అనుకుంటున్నామో, ఈ ద్వంద్వాల నుంచి, ఈ ద్వంద్వాలు నదిల్లు ఎప్పుడైతే నదిల్లు సముద్రంలో కలిసినట్టు, ఈ ద్వంద్వాలలోంచి ఎప్పుడైతే మనం విడుదల పొందామో అప్పుడే బ్రహ్మముల ఐక్యం అవుతాం, అంతవరకు సాధ్యం కానే కాదు. రామచంద్ర గారు ఎవరో ఒక అమ్మాయిని పాడుతానంటుంది, రమ్మని పాడుతాను ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు.
అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల నీవు నేను అనగా, నీవు నేను అనగా నిత్య ఆనందమయముగా నిలుచు స్థితి కరుణింపు అరుణాచల. తిండిని నిన్ను చేరి తిని తిన నా నేను శాంతమైపోవుదును అరుణాచల. గిరిరూపమైనట్టి కరుణా సముద్రమా, గిరిరూపమైనట్టి కరుణా సముద్రమా, కృప చేసి నన్ను ఏలుము అరుణాచల. చూచి చింతించి మేనుందాకి పక్వము చేసి నువ్వేలు బ్రోవము అరుణాచల. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల.
ఇక్కడ రమణస్వామిలో ప్రశ్న ఇస్తున్నారు, మనిషికి మనిషికి భేదం ఉంది, గుణాల్లో భేదం ఉంది, రూపాల్లో భేదం ఉంది, వాళ్ళ ఆదర్శాల్లో భేదం ఉంది, అయినా జ్ఞాని అందరిలోనే అందరినీ సమానంగానే చూస్తాడని చెప్తూ ఉంటారు, అది ఎలా సాధ్యమవుతుందని ఎవరో ప్రశ్న. అంతే కదా, ఒక మనిషిని ఇంకో మనిషితో పోల్చలేదు, రంగు తేడా, గుణం తేడా, ఒక మనిషికి అహంకారం ఎక్కువ ఉంటుంది, ఒక మనిషికి తక్కువ ఉంటుంది, అలా కొంతమందికి దైవీ సంపద ఎక్కువ ఉంటుంది, కొంతమందికి దైవీ సంపద తక్కువ ఉండొచ్చు. ఇన్ని ఇన్ని వైవిధ్యం మధ్య, ఇన్ని భేదాల మధ్య ఒకే వస్తువుని జ్ఞాని ఎలా చూడగలుగుతున్నాడని ప్రశ్నిస్తే దానికి భగవాన్ చెప్పే సమాధానం ఏంటంటే, జ్ఞాని సమత్వం జ్ఞాని యొక్క లక్షణం, జ్ఞాని యొక్క నేచర్ అది. సమత్వం అనేది అంటే గీతలో చెప్పాడు సమాన సమత్వమే యోగం. యోగం అంటే కేవలం ఫిజికల్ ఎక్సర్సైజ్ కాదు, యోగం అంటే కేవలం ఎక్సర్సైజ్ కాదు, సమత్వమే యోగం. అంటే ఇన్ని రూపాల మధ్య, ఇన్ని నామాల మధ్య అందరికీ ఆధారంగా ఉన్న వస్తువుని ఒకే వస్తువు ఉంటుంది, అందరికి ఆధారంగా వస్తువు గుణాల తేడా, మనస్సు తేడా, అంతేకాని అందరికీ ఆధారంగా వస్తువు హృదయంలో, అందరి హృదయంలో అంతర్యామిగా ఉన్నవాడు ఒక్కడే, వాడిని చూచేవాడి నిజమైన చూపుడు గలవాడు, వాడిని చూచేవాడే అందరిలోనే ఆంతర్యంగా ఉన్న ఆ నారాయణుని ఎవడైతే చూస్తున్నాడో వాడిని చూచేవాడే నిజమైన చూపుడు గలవాడు. అది వాడికి సహజంగా, జ్ఞానికి అది సహజంగానే ఉంటుంది. ఎందుకు ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే, పైన భేదాలు, ఈ భేదాలు రూపాలు, ధ్వనులు, రుచులు ఇవన్నీ కనిపించినప్పటికీ, జ్ఞానికి కూడా కనిపించినప్పటికీ ఈ విభేదాలన్నీ కూడా ఆర్టిఫిషియల్, ఊరికే పై పై కనిపించి ఈ విభేదాలు వాళ్ళు కాదు. మీరు మంచివాళ్ళు అంటారు అనుకోండి, ఎవరైనా ఆ మంచితనం అది గుణం మనసుకు సంబంధించింది, ఇవాళ మంచివాళ్ళు రేపు చెడ్డవాళ్ళు అవ్వచ్చు, ఇవాళ చెడ్డవాళ్ళు రేపు మంచివాళ్ళు అవ్వచ్చు, అదంతా మనస్సుకు సంబంధించిన విషయం, గుణాలకు సంబంధించిన విషయం. అయితే జ్ఞానికి ఇవన్నీ అప్రధానమైన విషయాలు. అసలు జ్ఞాని కళ్ళు మూసుకుంటే అదే చూస్తాడు, కళ్ళు తెరిచిన అదే. రమణ మహర్షి గారి మీద ఒక పాట ఉంది, కళ్ళు మూసుకుంటే ఆయన చూసుకుంటాడు, కళ్ళు తెరిస్తే ఉన్నది ఇదే మనకు చూపిస్తాడు. కళ్ళు మూసుకుంటే ఆయన చూస్తాడు, కళ్ళు మూసుకుంటే ఆయన చూసుకుంటాడు, కళ్ళు తెరిస్తే ఆయనలో ఏమున్నదో, ఏదైతే చూస్తున్నాడో అదే మనకు చూపిస్తాడు. అంటే జ్ఞాని యొక్క వన్ లుక్ ఈజ్ ఎనఫ్, వన్ టచ్ ఈజ్ ఎనఫ్, వన్ వర్డ్ ఈజ్ ఎనఫ్, ఒక మాట చాలు అక్కడి నుంచి వచ్చినప్పుడు. అది ఎక్కడి నుంచో అంతరాంతరాల్లోంచి వస్తుంది, అహంకారం కేంద్రంగా, మనస్సును కేంద్రంగా, లోకంలో ఏదో ప్రయోజనాన్ని ఆశించి చెప్పే మాటలు కాదయ్యి. అందుకే జ్ఞాని యొక్క మాటలు మన వాక్కుకు అందదు, మన మనస్సుకు అందదు, మన ఇమాజినేషన్కి అందదు, మన అండర్స్టాండింగ్ కూడా అందదు. ఒక జ్ఞానిని ఇంకో జ్ఞాని అర్థం చేసుకోగలడు, కానీ ఒక జ్ఞానిని ఇంకొక అజ్ఞాని అర్థం చేసుకోలేడు. జ్ఞానం దాకేళక్కర్లేదు, ఒక చైతన్య స్థాయి, ఒక చైతన్య స్థాయి ఎక్కువ ఉన్న వాడు తక్కువ వాడు అర్థం చేసుకోలేడు. అది పొరపాటు అని కాదు, వాడుకున్న అండర్స్టాండింగ్ అంతవరకు ఉంది అది. అంటే ఇవన్నీ కూడా పై పై విషయాలు, రూపాలు, నామాలు, గుణాలు, ఇవన్నీ పై పైకి సంబంధించినటువంటి విషయాలు. అంటే ఇవన్నీ తాత్కాలికం, ఇవన్నీ టెంపరీ, ఇవన్నీ ప్రకృతికి సంబంధించిన విషయాలు. దేహము, మనస్సు, అహంకారము, బుద్ధి, ఈ నేచర్, పంచభూతాలు, ఇవన్నీ ప్రకృతి అన్నాడు గీతలో.
నీ గుణాలు, నీ మనస్సు, ఈ కూర్చోటాలు, ఈ నుంచోటాలు, ఈ చావులు, ఈ పుట్టుకులు, 5 ఎలిమెంట్స్ పంచిపోతారు, నీలో నీ లోపల ఉన్నటువంటి ఈగో సెన్సు, ఇవన్నీ దేవుడికి సంబంధం లేదు, చైతన్యానికి సంబంధం లేదు. ఇట్ ఈజ్ అబౌవ్ ఆల్ దిస్ థింగ్స్ అండ్ ఆల్ ది స్ట్రగుల్స్. దానికి దీనికి ఏం సంబంధం లేదు. ఇప్పుడు గాఢ నిద్రలో ఉన్నాడు, ఎవడు నేను మంచివాడు అనుకోడు. గాఢ నిద్రలో ఎవడు నేను చెడ్డవాడు అనుకోడు. గాఢ నిద్రలో దేహం లేదు, మనస్సు లేదు, లోకం లేదు, ఏదీ లేదు. అక్కడ దేవుడు ఉన్నాడు, భక్తి లేదు, లేదా ఉపాసన లేదు, శరణాగతి లేదు, ఏమిరే తాను ఉన్నాడు లేదా, తాను ఉన్నాడు అది అక్కడ గుర్తించవలసింది. అది రియల్ ఎస్టేట్, అది కరెక్ట్ ఎస్టేట్. ఆ స్టేటు ఇప్పుడు ఇప్పుడు కూడా ఉంది. గాఢ నిద్రలో నువ్వు ఏ సుఖానైతే నువ్వు అనిపిస్తున్నావో అది నీకు తెలియకుండా అనిపిస్తున్నావు, అది ఎరుకులోకి తెచ్చుకుంటే సరిపోతుంది. గౌతమ బుద్ధుడు ఒక మాట చెప్పాడు. గౌతమ బుద్ధుడు ఆయన చివరి రోజులు ఒక మాట చెప్పాడు. మనకు చావు, మన దేహానికి ఏదో రోజున చావు వస్తుంది, కానీ అందరూ చనిపోతుంటే మనం బట్టికి పెర్మనెంట్గా ఉంటామని అనిపిస్తూ ఉంటుంది. మనం మన శరీరాన్ని, మన అనేక మంది శరీరాలు శవాలు అవ్వటం మనం చూస్తూ ఉంటాం, కానీ మనకేం ఇబ్బంది లేదు అనిపిస్తూ ఉంటాం. మా ఏంటి అది, ఎంతోమంది చనిపోవటం చూస్తూ ఉంటాం, మనకు మటుకు ఎప్పుడు ఇలా ఉండిపోతాం అనిపిస్తూ ఉంటాం. ఇప్పుడు ఏం చెబుతున్నామమ్మా? బుద్ధుడు చెప్పిన మాట మీకు చెప్తున్నాను. బుద్ధుడు ఎక్కువ దేవుని గురించి మాట్లాడేవాడు కాదు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, మధ్యవర్తులతో సంబంధం లేకుండా, దేవతలతో సంబంధం లేకుండా డైరెక్ట్గా మానవుడికి సుఖం కాదు చెప్పేవాడు ఎవడం లేడు. అంచేత గౌతమ బుద్ధుడు ఏం చేశాడంటే, మధ్యవర్తులతో సంబంధం లేకుండా తను ఎవడైతే ఆశ్రయిస్తున్నారో వాడిని డైరెక్ట్గా, వాడిని డైరెక్ట్గా ఆనంద, ఆ మనిషి ఆ వ్యక్తిని డైరెక్ట్గా హృదయ గుహలోకి, ఆనంద సముద్రంలోకి, ఆ శాంతి సాగరంలోకి, ఆ కాంతి సాగరంలోకి డైరెక్ట్గా పంపడానికి ప్రయత్నం చేశాడు. అది దేవుడు లేడని ఆయన ఎక్కడా చెప్పలేదు. దేవుడు ఉన్నాడా లేడంటే మౌనం వహించాడు. దేవుడు ఉన్నాడని చెప్పలేదు. దేవుడు లేడని చెప్పాడంటే ఎక్కడ దేవుడు లేడని చెప్పలేదు. దేవుడు ఉన్నాడంటే ఉన్నాడని చెప్పలేదు. పోనీ లేడని కూడా ఆయన ఎక్కడ చెప్పలేదు. గౌతమ బుద్ధుడు నాస్తికుడేం కాదు, మరణానంతర జీవితాన్ని అంగీకరించాడు. గౌతమ బుద్ధుడు మరణానంతర జీవితాన్ని నాస్తికుడు ఎవడంటే, ఈ దేహాన్ని తీసుకెళ్ళి, ఈ శవాన్ని తీసుకెళ్ళి శ్మశానంలో ఖాళీ చేస్తారు, తర్వాత మరణానంతరం లేదు, పరలోకం లేదు, మరణానంతర జీవితం లేదు, ఈ దేహం ఒకటే నిజం, ఈ దేహం నువ్వు ఎంత ఎంజాయ్ చేస్తే అంతే నిజం, ఇవన్నీ భోగాలు అనిపిస్తే ఆ భోగం ఒకటే నిజం, అంతకంటే ఏమీ లేదు, శుభ్రంగా సంపాదించుకో, శుభ్రంగా తిను, నీ పొట్ట పోషించుకో, చచ్చిపోయిన తర్వాత ఏమీ లేదు, ఒలకాడతో నీ జీవితం అంత అంతమైపోతుంది, నీ జీవితం నీ శరీరమే కాదు నీ జీవితం కూడా వలకాడుతో అంతమైపోతుందని చెప్పేవాడు నాస్తికుడు. గౌతమ బుద్ధుడు నాస్తికుడు కాదు. గౌతమ బుద్ధుడు పునర్జన్మన అంగీకరించాడు, జీవితాన్ని అంగీకరించాడు, శ్మశానంతో శరీర యాత్ర ముగుస్తుంది కానీ జీవితం యొక్క యాత్ర ముగుస్తుందని బుద్ధుడు ఎక్కడా చెప్పలేదు. అంటే మనం తెలియక ఆయన నాస్తికుడు అనుకుంటున్నా, అర్థం చేసుకోవడంలో పొరపాటు అది. ఇంతకీ ఎందుకు చెప్తున్నానంటే, నిర్వాణ సుఖం గురించి ఒకసారి మాట్లాడుతూ ఒక సందర్భంలో చివరి రోజుల్లో చెప్పాడు ఈ మాట బుద్ధుడు. ఇప్పుడు మన అందరికీ ఏదో రోజున శరీరం చనిపోతుంది. ఈ శ్వాస ఎవడైతే పోసాడో వాడు ఈ శ్వాస తీసేస్తాడు. ఈ శ్వాస మనకి ఎవడైతే పోసాడో వాడు ఈ శ్వాస తీసేస్తాడు బయటికి. ఈ లోపల కంగారు పడ్డా మనిషి చావడు. డాక్టర్లు ఎంతో 4 రోజుల కంటే ఇది బతకడం చెప్పిన తర్వాత అలా చెప్పిన వాళ్ళు కూడా 10 ఏళ్ళు బతికిన వాళ్ళు ఉన్నారు. ఆ శ్వాస పోసిన వాడే చేస్తాడు. ఈ శరీరమైన జైల్లో ఎవడైతే పెట్టాడో వాడే మనల్ని విడిపించగలడు. ఇంకోటి సాధ్యం కాదు అది. ఒక విధంగా మనకు తగని రోగం ఉన్నా తొందరగా చనిపోవాలన్న సాధ్యపడదు. ఈ శరీరం అనే జైల్లో ఎవడైతే మనల్ని ఇరికించాడో వాడు ఇందులోంచి బయటకు తీసుకెళ్ళాలి. గౌతమ బుద్ధుడు చెప్పింది ఏమిటంటే, అందరికీ ఏదో రోజున శరీరం చనిపోతుంది. అది చనిపోయేటప్పుడు
మీరు 100% నూటికి 100 పాళ్ళు. స్వతంత్రమైన సుఖం, స్వతంత్రమైన శాంతి, స్వతంత్రమైన ఆనందం. 99% హ్యాపీనెస్ కాదు, 100% హ్యాపీనెస్. నూటికి 100 పాళ్ళు మీరు సుఖ సముద్రంలో, శాంతి సముద్రంలో, ఆనంద సముద్రంలో, మీ దేహం మరణించే టైంలో అలా ఊగిసిరాడుతా అంటే మీకు పునర్జన్మ లేదని చెప్పాడు. అది ఈ స్పెసిఫిక్. పైగా గౌతమ బుద్ధుడు వేదం ఋగ్వేదంలో ఇలా ఉంది, యజుర్వేదంలో ఉందని ఎప్పుడు ఆయన చెప్పలేదు. నాకు ఎంతైతే తెలుసో అంతే చెబుతున్నాను. నాకు తెలుసున్న మటుకు మీకు నేను చెప్తున్నాను, కానీ నేను సర్వజ్ఞుడని ఎప్పుడు చెప్పలేదు. నాకు తెలుసున్న మటుకు మీకు చెబుతున్నాను, అందుకే నేను సర్వజ్ఞుడని చెప్పలేదు. భగవద్గీతలో మన స్వామివారు, మన వాసుదేవ స్వామివారు ఎప్పుడైతే ధర్మం క్షీణిస్తుందో అప్పుడు నేను అవతరిస్తానని చెప్పాడు. బుద్ధుడు కూడా ఇది చెప్పాడు. అయితే ఈ బుద్ధుడే రావాలన్నది, ఇంకో బుద్ధుడు రావచ్చు కదా అన్నది ఇంపర్సనల్ బిహేవియర్. అద్భుతం, అపూర్వం, ఉదత్తం. అయితే బుద్ధుడు రావచ్చు అవసరం, అయితే ఈ బుద్ధుడే రావాలని అక్కడ లేదే. పూర్వం అందరూ కిరసనాల దీపాలతో బతికారు, ఇప్పుడు అందరూ విద్యుత్ దీపాలతో బతుకుతున్నారు. అయితే పూర్వం కంటే మనం ఎక్కువ సుఖంగా ఉన్నామా? పూర్వం హ్యాండ్ ఫ్యాన్లతో బతికాం, విసిన కర్రలతో, ఇప్పుడు సీలింగ్ ఫ్యాన్లతో బతుకుతున్నాం. పూర్వం కంటే ఎక్కువ శాంతిగా ఉన్నామా? ఇప్పుడు పూర్వం కంటే కాలేజీలు పెరిగినాయి, యూనివర్సిటీలు పెరిగినాయి, అంత మాత్రం చేసి పూర్వం కంటే ఇప్పుడు సుఖంగా ఉన్నామా, శాంతిగా ఉన్నామా? అది మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. మన బిహేవియర్, మన సుఖం అనేది, మన శాంతి అనేది మన ఎంత ఉందనే దాని మీద కంటే మన ప్రవర్తన మీద, మన బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ మనకున్న సంపద మీద ఆధారపడి ఉండదు. మనం మనోనిగ్రహం కూడా మనకు పాండిత్యం ఉన్నంత మాత్రం చేత, లేకపోతే ఇంకోటి ఏదో ఐశ్వర్యం ఉన్నంత మాత్రం చేత మనకి మన మనోనిగ్రహం ఆధారపడి ఉండదు. మన జీవితం, మన జీవించే విధానాన్ని బట్టి, మరి నడిచే తీరును బట్టి, సమాజం పట్ల మనకున్న అవగాహన బట్టి, ఈశ్వరుడి పట్ల మనకున్న అండర్స్టాండింగ్ బట్టి, మన శరణాగతిని బట్టి మన మనోనిగ్రహం ఆధారపడి ఉంటుంది. కానీ మనకు బాహ్యంగా ఉన్న ఆస్తిపాస్తుల మీద మన మనోనిగ్రహం ఆధారపడి ఉండదు. మన మనస్సు నిగ్రహం అనేది మన ప్రవర్తన బట్టి ఆధారపడి ఉంటుంది. అంతేకాని బాహ్యంగా మనకున్న వస్తుజాలం మీద ఆధారపడలేదు. అంచేది మరీ మరీ రిపీటెడ్గా చెప్పాడు ఈ విషయం కృష్ణుడి గీతలో. ఎవరు చెప్పాడంటే భగవంతుడు లీవ్ గాడెడ్ అవును, భగవంతుని మాట అట్టించండి. మీ మనస్సును మీరు శత్రువుగా తయారు చేసుకోవద్దు. మీ మనస్సును మీరే ఉద్ధరించుకోండి. మీ మనస్సును మీరే బాగు చేసుకోండి. మీ మనస్సును మీరే కంట్రోల్లో పెట్టుకోండి. మీ మనస్సును మీరే కండిషన్లో పెట్టుకోండి. ఎవరో వచ్చి మీకు ఉపకారం చేస్తారని మీరు ఎదురు చూడొద్దు. ఎవరైనా ఎక్స్టర్నల్ హెల్ప్ వస్తే తీసుకోండి, కానీ ఎక్స్టర్నల్ హెల్ప్ కోసం ఎదురు చూడొద్దు. మీ మనస్సుని మీరు చేయవలసిన సాధన ఏంటంటే మీ మనస్సుని, మీ దేహాన్ని, మీ ఇంద్రియాలని మీ సాధనకు అనుగుణంగా మలుచుకోండి. అదే మీరు చేయవలసినటువంటి ప్రయత్నం. అంతేకాదు మీ సాధనకు అనుగుణంగా ఎట్లా మార్చుకోవాలి. మీ మనస్సుని విరోధంగా పెట్టుకుంటే మీ మనస్సుని స్నేహంగా మార్చుకోవాలా, మీ మనస్సుని విరోధంగా మార్చుకోవాలన్నది మీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంది. అంచేది మీ ప్రవర్తన వల్ల, మీరు జీవించే విధానం వల్ల, మీరు జీవించే తీరును బట్టి మీ మనస్సుని మీరు స్నేహంగా తయారు చేసుకోవాలి. కానీ మీ మనస్సుని మీరు విరోధంగా పెట్టుకోవద్దు. ఎంచేదంటే మీ మనస్సు మీకు అనుకూలంగా ఉంటే, మీ మనస్సు మీరు చెప్పిన మాట వింటంటే, అది గాలిలోని చోట దీపం ఎలా ఉంటుందో అలా మీ మనస్సు మీకు ఎలా ఉంటే, మీ మనస్సు క్వైట్గా ఉంటే, మీ ఇంట్లో వాళ్ళు, సమాజం వాళ్ళు, కోట్లాది మంది జనములు శత్రువులైనా మీ సుఖానికి అడ్డు లేదు, మీ శాంతికి అడ్డు లేదు. ఈ సుఖ సముద్రం వచ్చి మీ హృదయంలో ఉన్న సుఖ సముద్రం, మీ హృదయంలో ఉన్న శాంతి సముద్రం, మీ హృదయంలోని ఆనంద సముద్రం పొంగి సహస్రాలను ముంచుతాంటే లోకం ఉంటే ఎవడకు కావాలి, లోకం లేకపోతే. ఈ సృష్టిలోని జనం అందరూ మీకు విరోధులుగా ఉన్నా మీకు నష్టం లేదు. మీరు ఆనంద సముద్రం ఊగిసిరాడుతా అంటే అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీ మనస్సు మీకు స్వాధీనంలో లేనప్పుడు,
మీ ఇంట్లో వాళ్ళందరూ, సమాజంలో ఉన్న వాళ్ళందరూ మిమ్మల్ని సుఖపెట్టాలన్న మిమ్మల్ని ఎవరో సుఖపెట్టలేరు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీ ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని సుఖపెట్టాలనుకున్నా, సమాజ సభ్యులందరూ మిమ్మల్ని సుఖపెట్టాలనుకున్నా, మీ మనసు మీ స్వాధీనం లేకపోతే ఎవరూ సుఖపెట్టలేరు. పిచ్చివాడిని ఎవడు సుఖపెడతాడు? అందుకని మ్యాడ్ మ్యాన్ని ఎవడు సుఖపెట్టగలడు? బ్యాడ్ మ్యాన్ని ఎవడు సుఖపెట్టగలడు? మ్యాడ్ మ్యాన్ని ఎవడు సుఖపెట్టగలడు? ఎవడు సుఖపెట్టలేడు. అంటే మీ సుఖం మీ మీద ఆధారపడి ఉంది, కానీ ఎవరు ఇతరుల మీద ఆధారపడి ఉండద్దు అని అనుకోక్కర్లేదు. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఏదైనా విమర్శించవచ్చు అనుకోని మాట వచ్చు, ఫర్గెట్ ఇట్. ఎవ్రీథింగ్ ఈజ్ ఎండెడ్ ఇఫ్ యూ ఫర్గెట్. మన ఇంట్లో వాళ్ళకి మనకి ఎంత సంబంధం అంటే ప్రారంధాన్ని బట్టి సిద్ధమయ్యారు. వాళ్ళ ప్రారంధాన్ని బట్టి మనం సిద్ధమయ్యాం, మన ప్రారంధాన్ని బట్టి వాళ్ళు సిద్ధమయ్యారు. ఒకే ఇంట్లో కళ్ళు మూస్తే వాడికి మనకి సంబంధం లేదు. ఇది గుర్తుపెట్టుకుని కళ్ళు ఎలా మూసామా, మన ఇంట్లో వాళ్ళకి మనకి సంబంధం లేదు. అయితే ఆ ఇంట్లో ఎంతకాలం కొంతకాలం ఉన్నాం, ఏదో జన్మాంతరం అనుబంధాన్ని బట్టి ఒక ఇంట్లో మనం ట్రైన్లో ప్యాసింజర్స్ లాగే ఏదో ఒక ఇంట్లో అలా కొంతకాలం ఉన్నాం. తర్వాత పార్టింగ్ టైం వచ్చినప్పుడు విడిపోయి వెళ్ళిపోతాం. ఇవన్నీ ఇంతకీ భగవాన్ చెప్పిందంటే ఈ చావులు, ఈ పుట్టుకులు, ఈ మనుషుల్లో భేదాలు, గుణాల్లో భేదాలు, ఈ గొప్పలు ఎక్కువలు తక్కువలు, ఇవన్నీ కూడా స్టేటస్లు, ఈ స్టేటస్ అప్స్ డౌన్స్. కొంతమంది జీవితాలు ఎప్పుడు యూనిఫార్మ్ గెలవు, అప్స్ ఉంటాయి డౌన్స్ ఉంటాయి. ఇవన్నీ అప్రధానమైన విషయాలు. వీటిని చూసుకుని మీ మనసును పాడు చేసుకోవద్దు. మిమ్మల్ని అదృష్టం వెంటాడుతూ ఉండొచ్చు, లేకపోతే దురదృష్టం వెంటాడుతూ ఉండొచ్చు. కాలగర్భంలో ఏముందో మీకు తెలియదు. ఎన్టీ రామారావు గారు కొత్తగా తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఎవరో తెలియదు, అటు ఉండే వాళ్ళందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు. కారణం ఏంటి? ఆ దేహ ప్రారంభంలో ఉండదు. వాళ్ళ అడ్రస్ ఇంటి పక్క వాళ్ళకు కూడా తెలియదు, వాళ్ళందరూ ఎమ్మెల్యేలు అయి కూర్చున్నారు. వాళ్ళు ఏమో ప్రజల సేవ చేయలేదు. ఆ దేహ ప్రారంభంలో పద వచ్చి యోగం ఉంది, అయిపోయింది. ఇవన్నీ అప్రధానమైన విషయాలు. ఇదంతా డ్రీమ్. ఇది అంటే ఇక్కడ మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. మీ పని అది మీరు చేసుకుంటూ ఆ జీవిత గమ్యం, జీవిత లక్ష్యం, ఆ జీవిత గోళ్ళు, ఆ డెస్టినేషన్ మర్చిపోకుండా ఆ మోక్షం పొందడానికి ప్రయత్నం చేయండి. ఫ్రీడమ్ ఫ్రమ్ ది నోన్, ఫ్రీడమ్ ఫ్రమ్ ది అన్నోన్. రామకృష్ణ పరమహంస గారు చెప్పేవారు, మీ ఇంట్లో ఒక చేతితో మీ ఇంట్లో పని చేసుకోండి, ఇంకో చేతితో భగవంతుని పాదాలను పట్టుకోండి. మీ చేతితోటి మీ ఒక చేతితో మీ ఇంట్లో పని చేసుకోండి, ఇంకో చేతితో భగవంతుని పాదాలను పట్టుకోండి. మీ ఇంటికాడ పని అయిపోయింది అనుకోండి, రెండు చేతితో దేవుని పాదాలను పట్టుకోండి. నీకేం పని లేదనుకోండి, పని లేదు అనుకోకండి, భగవంతుని ధ్యానం చేసుకోండి, భగవంతుని రూపాన్ని ధ్యానం చేసుకోండి, భగవంతుని నామాన్ని స్మరించుకోండి, భగవంతుడు చెప్పిన మాటలు వినండి, శ్రవణం చేయండి, అవి మీ మనసులో తిప్పుకోండి, వాటిని ప్రాక్టీస్ చేయండి, అది అనుభవంలోకి తెచ్చుకుంటే అప్పుడు మీకు అనిపిస్తుంది. ఇప్పుడు ఎంత సుఖం అనిపిస్తున్నామంటే మనం దీంతో సమానమైన సుఖం ఇక్కడ లేదు. మనం మరణించిన తర్వాత కూడా ఇంతకంటే మించిన సుఖం ఉండదని మీరు శరీరంలో ఉండగా ఇక్కడ తణుకులు ఉండగానే మీకు అర్థం అవుతుంది. మీరు ఎవడం మేము మంచివాళ్ళు మంచివాళ్ళు అని అనుకోకండి. మీరు ఎవడైనా చెడ్డవాడు మీ చెడ్డవాళ్ళని చెడ్డవాళ్ళు అనుకోవద్దు. ఇవన్నీ రిలేటివ్ టర్మ్స్. ఇవి మీరు మంచివాళ్ళు మంచివాళ్ళని మీరు అనుకోవద్దు, అలాగే చెడ్డవాళ్ళని అనుకోవద్దు, అలాగ అనుకోవద్దు, ఇలాగ అనుకోవద్దు. మీరు పొందవలసినటువంటి స్థానం, మీరు పొందవలసినటువంటి గమ్యం మట్టికి మీరు నిరంతరం జ్ఞాపకం పెట్టుకోండి. ఆల్వేజ్ రిమంబర్. అయితే ఈ లోకంలో ఉన్నటువంటి విషయాలు, ఈ హెచ్చు తగ్గులు, ఈ రంగులు, ఈ చావులు, పుట్టుకులు, ఈ గుడ్నెస్, బ్యాడ్నెస్, ఇవన్నీ కూడా పై కనిపించే విషయాలు. లోపలికెళ్ళి చూస్తే ఏమీ లేవు. ఇప్పుడు సముద్రం చూడండి, పైకి ఆ కెరటాలు పెద్ద అపారంగా ఈ కెరటాలు చూస్తే కానీ, ఇంకా బాగా లోతుకెళ్ళి చూస్తే అక్కడ కెరటం లేదు. సముద్రం ఒడ్డునే కొంచెం కెరటాలు ఉంటాయి,
మీరు మీరు జీవితంలో మీ మనస్సును కొన్ని హృదయాభిముఖం కనుక చేస్తే, ఆత్మాభిముఖం కనుక చేస్తే, దైవాభిముఖం కనుక చేస్తే, ఈ మంచి చెడ్డలకి, ఈ చావు పుట్టుకలకి, వీటికి ప్రకృతికి అర్థం లేదనే సంగతి మీకు తెలుస్తుంది. మీ హృదయం, మీ మనస్సు కనుక హార్ట్ గోయింగ్ అయితే ఆ హృదయాభిముఖంగా ప్రయాణం చేస్తుంటే, భగవంతుడు చెప్పాడు నేను అందరి హృదయంలో ఉన్నానండి. మన హృదయంలో వెతకటం మానేశాం, ప్రకృతిలో వెతుకుతున్నాం. మన హృదయంలో ఉన్న సుఖం తెలిసే వరకు మన టీవీల మీదో, సినిమాల మీదో, నాటకాల మీదో, బుర్రకథల మీదో, డ్యాన్సుల మీదో మన మన ఆనందం కోసం, మన సంతోషం కోసం ఆధారపడి ఉండవలసి. లోకానికి సంబంధించినటువంటి ఏ సంతోషాలు మనం తీసుకున్నాం, నీకు బాగా డబ్బు ఉందనుకున్న డబ్బు వల్ల, డబ్బు ఉంది డబ్బు ఉంది అనుకున్న సంతోషాన్ని తీసుకుంటున్నారు అనుకోండి, మీకు ఏదైనా అధికారం ఉందనుకున్న అధికారాన్ని, అధికారం చూసుకుని మీరు ఏదైనా సంతోషం తీసుకుంటున్నారు అనుకోండి, లేకపోతే మీకు బాగా పాండిత్యం ఉందనుకోండి, ఆ పాండిత్యం నుంచి ప్రెజర్ తీసుకుంటున్నారు అనుకోండి, ప్రకృతిలోంచి ఏ రకమైన సంతోషం తీసుకున్నా ఈ పరిణామం ఇదంతా దుఃఖం కింద మారిపోతుంది. రెట్టింపుకి రెట్టింపు దుఃఖం అనిపించవలసింది, అశాంతి అనిపించవలసింది, వడ్డీతో సహా అశాంతి అనిపించాలి. మీకున్న అశాంతంతో శాంతిగా మారాలంటే, మీకున్నటువంటి దుఃఖం అంతా సుఖంగా మారాలంటే, మీకున్న టెన్షన్ అంతా టెన్షన్ నుంచి విడుదల పొందాలంటే, మీరు టెన్షన్ స్టేట్ పొందాలంటే, మీకు ఆ ఈశ్వరుడు సంబంధించినటువంటి అవగాహన, ఆ చైతన్యానికి సంబంధించిన అవగాహన, ఉన్నదేదో ఉంది లేనిదేదో లేదు, నువ్వు ఉన్నది ఉన్నది లేదు లేదనుకున్నంత మాత్రం చేత ఉన్నది పోదు, లేనిది ఉంది ఉందనుకోవటం వల్ల లేనిది రాదు, ఉన్నది ఏదో ఉంది అది ఏకంగానే ఉంది, శాంతిగా ఉంది, ఆనందంగా ఉంది, సుఖంగా ఉంది, ఇది బర్త్ లెస్, డెత్ లెస్, బాడీ లెస్, అన్నీ రహితమే ఇది, అది లేదా అంటే ఉంది, కలర్ లెస్, అది లేదా దాని స్వరూపమే సుఖం, దాని స్వరూపమే శాంతి, దాని స్వరూపమే ఆనందం, అది ఎక్కడో లేదు, నీ హృదయంలో ఉంది, నీ హృదయంలోకి, నీ హృదయం యొక్క లోయల్లోకి నువ్వు మునిగి, నేను నేననే తలంపు ఎక్కడి నుంచి అయితే ఉదయించి వస్తుందో, ఏ హృదయం, ఏ స్పిరిచువల్ హార్ట్లోంచి నేను నేననే తలంపు ఎక్కడి నుంచి అయితే నీకు ఉదయించి వస్తుందో, ఆ నేననే తలంపును ఆధారంగా చేసుకుని దాని, ఆ నేననే తలంపుని ఉపసంహరించి 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 ఆ నేను నేననే తలంపు, ఆ మూల తలంపు యొక్క మూలంలోకి నువ్వు వెళ్ళగలిగితే, ఆ మూల తలంపుకి ఆధారంగా ఉన్న వస్తువు నీకు తానుగా వ్యక్తం అవుతుంది, ఈ మూల తలంపు నీకు పత్తా లేకుండా పలాయనం చెత్తగిస్తుంది, ఈ మూల తలంపు పత్తా లేకుండా పోతుంది. అంత మాత్రం చేత నువ్వు పోయావు అనుకోకు, మూల తలంపుకు మూలంగా ఉన్నటువంటి ఆ బ్రహ్మమే నీకు స్వరూపంగా వ్యక్తం అవుతుంది, నారాయణుడు నీకు స్వరూపంగా వ్యక్తం అవుతాడు అయ్యా. అప్పుడు ఎటు చూసినా సుఖమే, ఎటు చూసినా శాంతే, ఎటు చూసినా ఆనందమే. శరీరం ఉంటే లాభం లేదు, శరీరం పోతే నష్టం లేదు, లోకంలో కనిపి లోకం కనిపిస్తంటే లాభం లేదు, లోకం కనిపించకపోతే నష్టం లేదు. ఈ బాడీ లెస్, మైండ్ లెస్, వరల్డ్ లెస్, ఈ దేహం ఉన్నట్టు కనిపిస్తాను, ఇప్పుడు లేదు అది, ఊరికే ఉన్నదాని వల్లే కనిపిస్తాను. గాఢ నిద్రలో కూడా నాకు దేహం ఉందని అనుకోరు, గాఢ నిద్రలో ఎవరు కూడా నేను స్త్రీని స్త్రీనని అనుకోరు, పురుషుడు నేను పురుషుడిని నేను పురుషుడిని అని అనుకోరు, నేను తణుకులో ఉన్నాను తణుకులో ఉన్నాను గాఢ నిద్రలు అనుకున్నారు, పేదవాడు నేను పేదవాడు నేను పేదవాడినని గాఢ నిద్రలు అనుకోడు, ధనవంతుడు నేను ధనవంతుడు నేను ధనవంతుడిని గాఢ నిద్రలు అనుకోడు, కానీ గాఢ నిద్రలో వాడు లేడంటే ఉన్నాడు. ఏం చేసి ఈ భేదాలకి, ఈ విభేదాలకి, ఈ డిఫరెన్సెస్కి, ఈ గుణాలకి అన్నిటికీ అతీతంగా ఉన్నాడు, లోపల ఉన్నాడు. రమణ మహర్షి గారు చెప్తారు, ఈరోజు పగలకి రేపు పగలకి, ఈరోజు పగలకి రేపు పగలకి, ఈ రాత్రి ఎటు ఉండదు, ఈ జన్మకి రాబోయే జన్మకి చావు వచ్చి ఉండదు. మనం చని గాఢ నిద్ర నుంచి మనం నిద్రపోయిన తర్వాత రేపు ఇదే దేహంలో లభిస్తాం, చనిపోయిన వాడు మరొక దేహంలో లభిస్తాడు. దేహం మారుతుంది కానీ సుబ్బారాయుడు సుబ్బారాయుడు అక్కడ ఎక్కి అలాగే ఉంటాడు. వాడెవడు, వాడి సమస్య నువ్వు పరిష్కారం చేసుకో, నువ్వు నేను నేను అంటున్నావు, ఆ నేననేది వాడకి నువ్వు అనేది ఊహిద్దట్టాయి. నువ్వు నేను నేనే వాడుతున్నావు కదా, ఆ నేనెవడు? ఆ నేనే నిజంగా నువ్వైతే, నువ్వేదైతే నేను నేను అంటున్నావో, దేహంతో ఇంద్రియాలతోటి ప్రకృతితోటి సమాజంతో పరిసరాలతోటి కలిసి మిశ్రితమైనటువంటి ఈ నేను ఏదైతే నేను నువ్వు అనుకుంటున్నావో ఆ నేనే నిజమైతే నీకు దుఃఖం ఎందుకు వస్తుంది, అశాంతి ఎందుకు వస్తుంది? నువ్వేదైతే నేను నేను అనుకుంటున్నావో ఆ నేనే కనుక నిజమైతే నిజంలోంచి దుఃఖం రాదు, సత్యంలోంచి సుఖం వస్తుంది, అసత్యంలోంచి దుఃఖం వస్తుంది. మనం ఏం చేస్తున్నామంటే, ఒక గోతిలోంచి పైకి వచ్చి ఇంకో గోతిలోంచి ఎలా పడుతున్నామో అలా ఒక అసత్యంలోంచి ఇంకో అసత్యంలోకి వెళ్తాం, ఆ అసత్యంలోంచి ఇంకో అసత్యంలోకి వెళ్తాం, ఆ అసత్యంలోంచి ఇంకో అసత్యంలోకి వెళ్తాం. మన హృదయంలోని సత్యం మనకు ఎరుకులోకి వచ్చే వరకు ఆ డెత్ల స్పిరిట్ అమృతానుభవం మనకి అమృతానుభవం మనకు తెలిసే వరకు, మనకు అంతర్యాముగా ఉన్నటువంటి ఆ సత్యం మనకు స్పష్టంగా గోచరించే వరకు ఒక అసత్యాన్ని విడిచిపెడతాం, ఇంకో అసత్యాన్ని పట్టుకుంటాం, ఒక రోగాన్ని విడిచిపెడతాం, ఇంకో రోగాన్ని పట్టుకుంటాం, ఒక శరీరాన్ని విడిచిపెడతాం, ఇంకో శరీరాన్ని పరిసరాలు మారుతాయి, పరిసరాలు మారుతాయి, శరీరాలు మారుతాయి, బంధువులు మారుతారు, స్నేహితులు మారుతారు, ఇవన్నీ మారినా నువ్వు మారవు. నువ్వే నువ్వెవడో ఊహిద్దటాయి. మన శరీరం చనిపోయింది అనుకోండి, ఈ మనస్సు అనేది మన సమస్య, అది మనమే పరిష్కారం చేసుకోవాలి. శరీరం చనిపోతే మనకు బంధువులు మారిపోతారు, స్నేహితులు మారిపోతారు, తణుకు పట్టణం మారిపోతుంది, పరిసరాలు మారిపోతాయి, అయితే మనం మారం. అంటే జీవితంలో ఉండగానే, ఇక్కడ తణుకులో ఉండగానే, ఈ శరీరంలో ఉండగానే మనం మారు మనస్సు పొందటానికి ప్రయత్నం చేయాలి. మన మనస్సును మనమే బాగు చేసుకోవాలి. ఇప్పుడు మరణానంతర జీవితం కాదు, మన శరీరం చనిపోయాక ఆ ధర్మ అధర్మాలను బట్టి పుణ్యపాపాలను బట్టి పుణ్యలోకాలకు వెళ్ళొచ్చు, పాపలోకాలకు వెళ్ళొచ్చు, అన్నీ మళ్ళీ మళ్ళీ ఇక్కడ రావాల్సింది, భూమి మీదకి రావాల్సింది. ఈ భూమి మనం సాధన చేసుకునే గ్రౌండ్ అది. ఈ భూమి మీద కాలం వేస్ట్ చేయకుండా సజ్జన సాంగత్యం చేస్తూ సద్గ్రంథాలు మంచి మీకు మీరు మీరు మీకు ఉపయోగపడే మీ సాధనకు ఉపయోగపడే గ్రంథాలు చూసుకుంటూ యజ్ఞకర్మలు మీరు చేయగలిగితే యజ్ఞకర్మలు చేస్తూ ఆ చేసేది కూడా నిరాడంబరంగా చేయాలి. ఒకసారి రమణ మహర్షి గారు నన్ను ప్రశ్న అడిగారు, మన హృదయంలో ఏదో సత్యం ఉందంటున్నారు, నారాయణుడు దేవుడు మన హృదయంలో ఉన్నాడంటున్నారు, ఉంటే మాకెందుకు తెలియటం లేదని. భగవంతుడు మా హృదయంలో ఉన్నాడంటున్నారు, ఉంటే మాకెందుకు తెలియటం లేదని. అంటే ఆయన ఏమని చెప్పాడంటే, నీ అలవాట్లలోంచి, నీ మనస్సు యొక్క చాపలంలోంచి, నీ బుద్ధి యొక్క చాపలంలోంచి, నీకున్న రాంగ్ థింకింగ్లోంచి, నీకున్న రాంగ్ హ్యాబిట్స్లోంచి బయటకు రా. ముందు బయటకు రా, నువ్వు బయటకు వచ్చేటప్పుడు చెప్పు నీ హృదయంలో దేవుడు ఉన్నాడు లేదు, అప్పుడు నీకు తెలుసు. నువ్వు ఉన్నాడా లేడని ప్రశ్నిస్తా బాగా నన్ను అడిగింది, ఉంటే నాకెందుకు కనిపించడం లేదని. వీడు అడిగేది ఏంటంటే, ఉంటే నాకెందుకు కనిపించడం లేదని. నీకు కనిపి ఉన్నాడో లేదో నీకు కనిపిస్తాడు. ముందు నువ్వు ఆ ఇండివిజువల్ సెన్స్ రాంగ్ థింకింగ్, ఆ బాడీ బాగుండాలి, ఆ ఇండివిజువల్ ఐ రాంగ్ థింకింగ్, రాంగ్ హ్యాబిట్స్, అట్లాంటి ముందు బయటికి రా నువ్వు. ముందు నీకు రోగం తగ్గించుకోనవ్వు, తర్వాత నీకు ఆరోగ్యం ఉందో లేదో నీకే తెలుస్తుంది, ఇంకోరు చెప్పక్కర్లేదు. అలా విధంగా నీ అలవాట్లలోంచి బయటికి రా, నీ స్వార్థంలోంచి బయటికి రా. నువ్వు స్వార్థమే పరమార్థం అనుకుంటున్నావు, స్వార్థాన్ని విడిచిపెట్టావు, పరమార్థాన్ని అందుకుందాం అనుకుంటున్నావు, రెండు సాధ్యం కాదే. నువ్వు అహంభావం విడిచిపెట్టావు, నీకు భావనా బలం కావాలంటున్నావు. మహాత్మా గాంధీ గారు ఒక మాట తరచుగా చెప్పేవారు, మీ భావన ఏదైనా ఉంటే ఇతరులకు చెప్పండి, మీ భావనలో అహంభావాన్ని కలపకండి. మీ భావన ఏది ఉంటే ఇతరులకు స్పష్టంగా చెప్పండి, అందులో ఆక్షేపం లేదు. మీ భావనలో అహంభావాన్ని కలపొద్దు. అమెరికాలో ఇలా ఒకరికొకరు మాట్లాడుకునేటప్పుడు కొంతమంది ఆ మాటలు కొయిచిగా మాట్లాడరు, ఆ మాట ద్వారా వాళ్ళు అహంకారాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. అంటే ఇతరులకి ఆ సబ్జెక్ట్ అర్థం అవ్వటం కంటే తన అహంకారం, తన అహంకారం మాటలో సున్న ఉంటుంది, ఆ మాటల ద్వారా తన అహంకారాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. కొంతమంది రచనల్లో, మాటల్లో, ప్రవచనాల్లో ఏది చేసినా రిటర్న్ వర్డ్ కానీ స్పోకెన్ వర్డ్ కానీ అయితే బిహేవియర్లో కొంతమందికి మనకు మనం మనకి చెప్పేది ఏమి ఉండదు, మనకి ట్రైనింగ్ ఇచ్చేది ఏమి ఉండదు, వాళ్ళ అహంభావాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. అటువంటి వాడికి ఈ మధ్యన అమెరికాలో పెద్ద పెద్ద చదువులు ఉన్నా, వాళ్ళు పెద్ద నెలకు 4 లక్షల రూపాయల జీతాలు పుచ్చుకుని ఉద్యోగాలు చేస్తున్నా, అటువంటి వాళ్ళని ఎవరో గుర్తించి వాళ్ళ పక్కకు లాగేసి వాళ్ళకి 6 వారాలు 2 నెలలు ట్రైనింగ్లు ఇస్తున్నారు. నెలకు 4 లక్షలు తెచ్చుకుంటాడు జీతం, నిజంగా తెలివితేటలు ఉంటాయి. కానీ వాడు ఎలా మాట్లాడతాడంటే ఇతరులు కోపం వచ్చేలాగా, ఇతరులను ప్రవోక్ చేసేలా మాట్లాడుతూ ఉంటాడు. ఇతరులకు అర్థం అవ్వటం కంటే తన గొప్పతనాన్ని ప్రదర్శించడానికి మాట్లాడుతూ ఉంటాడు. ఇటువంటి వాళ్ళందరినీ ఉద్యోగ వాళ్ళ ఎంప్లాయీస్లో ఇటువంటి ఎంప్లాయీస్ కనుక ఉంటే వాళ్ళని సెపరేట్ చేసి 6 వారాలు 2 నెలలు ట్రైనింగ్ క్లాసులు పంపుతున్నారు. అంటే అహంభావం లేకుండా ఎలా మాట్లాడాలి, అహంభావం లేకుండా నీ భావన ఎలా వ్యక్తపరచాలి, లోపల కర్త లేకుండా పని ఎలా చేయాలి. కర్త లేని కర్మ, కర్త లేని కర్మ, యాక్టర్లెస్ యాక్షన్, యాక్టర్లెస్ యాక్షన్ జరిగిపోతూ ఉండాలి. మనకు యాక్టర్ కనపడకూడదు. మామూలుగా యాక్షన్ జరిగిపోతూ ఉండాలి, లోపల యాక్టర్ కనపడకూడదు. సబ్జెక్ట్ ఎలా ప్రవాహం కింద రావాలంటారు, లోపల వ్యక్తి కనపడకూడదు. అంటే గాంధీజీ గారు, గాంధీ గారు ఈ మాట చాలాసార్లు చెప్పారు, నీ భావన వ్యక్తపరచడంలో పొరపాటు లేదు, అయితే నీ భావనలో నీ అహంభావన మట్టి కలపొద్దు, కలిపితే నువ్వు పొల్యూట్ అయిపోతావు, ఇతరుల వాళ్ళని పొల్యూట్ చేస్తావు. నువ్వు పొల్యూట్ అవుతావు, ఇతరులను కూడా పొల్యూట్ చేస్తావు. అంటే మాటలో జాగ్రత్తగా ఉండాలి, చేతలో జాగ్రత్తగా ఉండాలి, మనం తినే ఫుడ్లో జాగ్రత్తగా ఉండాలి, స్లీప్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. అదే మన కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి, మనం ఎవరితోటి విరోధాలు పెట్టుకోకూడదు. గీతలో అన్నాడు, నాకు ఇష్టమైన పనులు చేస్తూ ఉండాలి. అడగ అడగటం అడుగుతున్నాడు ఆయన. గీతలో ఏమన్నాడంటే నాకు ఇష్టమైన పనులు చేయండి అని. ఆయనకి ఇష్టం ఏంటి? నాకు ఇష్టమైన పని చేయండి, నన్ను జపించడమే కాదు, నన్ను స్మరించడమే కాదు, నా రూపాన్ని ధ్యానం చేయటమే కాదు, ఒక ధ్యానమే కాదు, ఒక జపమే కాదు, నాకు ఇష్టమైన పని కూడా చేస్తూ పెడుతూ ఉండండి. ఆయనకి ఇష్టమైన పని ఏంటి? జపం సరే సరే, జపం మంచిదే, ధ్యానం మంచిదే, సాధ్యమైనంత వరకు మీరు నోరు మూసి కూర్చోవడం కూడా మంచిదే, మౌనం కూడా మంచిదే, జపం మంచిదే, ధ్యానం మంచిదే, నాకు ఇష్టమైన కర్మ కూడా చేయండి. ఆయనకి ఇష్టమైన కర్మ, లోకక్షేమం కలగజేసే ఏ కర్మ అయినా భగవంతుడికి ఇష్టమే. లోక కళ్యాణం కోసం, లోక కళ్యాణం కోసం సోషల్ వెల్ఫేర్ని దృష్టిలో పెట్టుకుని లోకం కోసం, లోకక్షేమం కోసం, లోక సంగ్రహం కోసం మీరు ఏ పని చేసినా అది భగవంతుడి యొక్క అనుగ్రహానికి మనం పాత్రలు అవుతాం. భగవంతుడికి ఇష్టమైన పని మనం చేస్తే, భగవంతుడికి ఇష్టమైన పని అంటే అర్థమేంటి? లోక సంగ్రహం కోసం సోషల్ వెల్ఫేర్ని దృష్టిలో పెట్టుకుని నువ్వు ఏ పని చేసినా ఆ పని భగవంతుడు తన పనిగా స్వీకరిస్తాడు. స్వీకరించడమే కాదు, నీకు స్పిరిచువల్ స్టేటస్ని ఇస్తాడు. స్పిరిచువల్ స్టేటస్ని ఇవ్వటమే కాదు, తన స్వరూపాన్ని కూడా నీకు ఇచ్చేస్తాడు. నీ అజ్ఞానాన్ని ఆయన తీసుకుంటాడు, ఆ జ్ఞానాన్ని నీకు ఇస్తాడు. నిన్ను మోక్షంతో, జ్ఞానంతో అలంకారం చేస్తాడు. నిన్ను అలా పెళ్లి కూతుర్ని ఎలాగైతే అలంకారం చేస్తారో, అలా మోక్షంతో, జ్ఞానంతో, శాంతితో, కాంతితో నేను అలంకరిస్తాడు వాడు ఈశ్వరుడు. అంచేత మీరు ఏదైనా మంచి చేస్తే మీరు మర్చిపోవచ్చు, మర్చిపోవడం కూడా మంచిదే, కానీ ఈశ్వరుడు దృష్టిలో పెట్టుకుంటాడు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇది ధర్మశాస్త్రంలో చెప్పారు, మనం సంపాదించిన బంగారం మన ఇంట్లో ఉంటుంది, మన బంధువులు మన స్నేహితులు శ్మశానం దాకా వస్తారు, తర్వాత ఇతరుల కోసం మనం చేసినటువంటి సేవ, అయితే ఇతరుల కోసం మనం చేసినది ఏదైనా మంచి ఉంటే అది మాత్రమే మరణానంతర జీవితంలోని జీవుడు కూడా వస్తాడు. నువ్వు సంపాదించింది వల్లకాడు దాకా కూడా రాదు, కానీ స్నేహితులు బంధువులు మట్టి కొంతమంది శ్మశానం దాకా వస్తారు, వచ్చేటప్పుడు ఆగిపోతారు. వాళ్ళు ఆగటం ఏంటి? దేహమే ఆగిపోతుంది. స్నేహితులు బంధువులు కాదు, శ్మశానంలో మన శవం కూడా ఆగిపోతుంది, కూడా రాదు. ఏ దేహాన్ని అయితే 24 గంటలు దీని గురించి ఆలోచిస్తూ దేనికోసం పోషించుకుంటున్నావు, ఈ దేహం కోసం ఎంతమంది తోడైతే శత్రుత్వాలు పెట్టుకుంటున్నావు, ఈ దేహం కోసం ఎన్ని విరోధాలు పెట్టుకుంటున్నాము, ఈ దేహం శ్మశానం దాకా వస్తుంది కానీ తర్వాత రాదు, తర్వాత నువ్వు లోక సంగ్రహం కోసం భగవంతుని ప్రీత్యర్థం నువ్వు ఏదైనా పని చేస్తే అది నీకు కూడా వస్తుంది, జన్మాంతరంలోకి అది నీకు కూడా వస్తుంది. మనకు లాస్ట్ గవర్నర్ జనరల్ శ్రీ రాజగోపాలాచారి, ఆ రాజగోపాలాచారి ఒక మాట చెప్పాడు, మీరు తణుకులో స్టేట్ బ్యాంకులో 10 రూపాయలు వేసుకుంటే అది మీకు ఇక్కడ ఉపయోగపడుతుంది, మీ బ్యాంకులో డబ్బు అక్కడ ఉండగా మీరు చచ్చిపోతే మీకు వారసుల డబ్బు అంతా పుచ్చుకుంటారు, కానీ దేవుని బ్యాంకులో మీరు మీ స్టేట్ బ్యాంకులో కాకుండా దేవుని బ్యాంకులో కనుక కొంత డబ్బు వేసుకుంటే ఈ స్టేట్ బ్యాంకులో డబ్బు మీ మరణానంతర జీవితంలో చెల్లదది, కానీ దేవుని బ్యాంకులో ఇప్పుడు మీరు బతుకుండగానే కొంత డబ్బు వేసుకుంటే మీ మరణానంతర జీవితంలో డబ్బు తీసి మీకు అప్పు చెప్తారని రాజగోపాలాచారి అన్నాడు శ్రీరాజాజీ. అంటే మీరు చేసిన మంచి ఈశ్వరుడికి అక్కర్లేదు, మీరు చేసిన మంచి మీకే ఇచ్చేస్తాడు, మీరు ఏదైనా మంచి చేస్తే ఆ మంచి ఈశ్వరుడికి అక్కర్లేదు, ఆయనకెందుకు, మీ మంచి మీరు చేస్తే మీ ఫలితం మీకే ఇచ్చేస్తాడు, కానీ అది ఈశ్వరుడికి ఏం అక్కర్లేదు. అంటే మనకి ఆ స్వతంత్రమైన సుఖం, స్వతంత్రమైన శాంతి, ఆ నిర్వాణ సుఖం, ఆ స్వర్గరాజ్యం, ఆ మోక్ష సుఖం అది మనం పొందాలనుకుంటే ఎక్కడో మరణించే వరకు ఆగొద్దు, మీరు మీ శరీరానికి చావు వచ్చే వరకు మీరు ఆగొద్దు. ఆ ఉదాత్తమైన సుఖం, ఏ సుఖంతో పోల్చడానికి వీలు లేనటువంటి సుఖం, ఆ సుఖ సముద్రం, శాంతి సముద్రం. ఈ తణుకులో మీ శరీరం అటు ఇటు తిరిగాడుతున్నప్పుడే ఆ బ్రాహ్మీ స్థితి, ఆ బ్రహ్మానుభవం, ఆత్మానుభవం, అమృతానుభవం, స్వతంత్రమైన సుఖం, దేహం స్ఫురించినా దేహం స్ఫురించకపోయినా తెలియని సుఖం, ఆ సుఖం మీరు శరీరం మరణించే వరకు అగక్కర్లేదు. ఇప్పుడే ఎక్కడే మీరు ఆ సుఖాన్ని పొందొచ్చు, కానీ మీ జీవిత విధానాన్ని సరిచేసుకుని మీ మనసు చెప్పినట్టు మీ వినకుండా మీరు చెప్పినట్టు మీ మనసు వినేలా చేసుకుని తర్వాత భగవంతుడి యొక్క వాక్యానికి అనుగుణంగా మన మనసు పనిచేస్తుంది. బంగారాన్ని కంసాల వాడు ఎలా చూస్తాడు సరైన బంగారం అవునో కాదని, అలాగే భగవద్గీత మీరు చదువుకుంటూ భగవంతుడు చెప్పిన వాక్యానికి అనుగుణంగా మన మనసు పనిచేస్తుందా లేదా, ఎవరి మీద వైరం పెట్టుకోవద్దు, ఎవరి మీద ద్వేషం పెట్టుకోవద్దు, రాగద్వేషాలు తగ్గించుకోండి, రాగద్వేషాలు పెరిగితే మీ మనసు బాహ్యముఖానికి వెళ్ళిపోతుంది, రాగద్వేషాలు తగ్గించుకుంటే మీ మనసు అంతర్ముఖం అవుతుంది, అంతర్ముఖమైన మనస్సుకి ఆత్మజ్ఞానం కలుగుతుంది, ఆత్మసుఖం తెలుస్తుంది. అంటే మీరు మనస్సును లోపలికి పంపడానికి ప్రయత్నం చేయండి, దానికి లోచూపు నేర్పండి. మీరు మనం లెక్కలు ఎలా నేర్చుకుంటున్నాము, ఇంగ్లీష్ ఎలా నేర్చుకుంటున్నాము, మనస్సుకు కూడా లోచూపు నేర్పాలి. ఆ లోచూపు నేర్పిన వాడికే లోపల ఏముందో వాడికి అవగాహన అవుతుంది, వాడికి తెలుస్తూ ఉంటుంది. ఆ దేహం మీదని మీకు ఎవరో చెప్పక్కర్లేదు, ఆ శరీరం మీదని మీకు ఎవరైనా చెప్పాలా, లేకపోతే శరీరం మీదని మీకు తెలుస్తుంది. లోపలన సద్వస్తువు, ఆ సత్యవస్తువు, ఆ బ్రహ్మ పదార్థం మన గోచరంలోకి వచ్చాక అది మనకు అనుభవేక వేద్యం అయ్యాక, అది దాని తాలూకు అనుభవం మనకు వచ్చాక, ఈ శరీరం నాది, నేను మిమ్మల్ని ఎంత స్పష్టంగా చూస్తున్నానో, మీరు నన్ను ఎంత స్పష్టంగా చూస్తున్నారో, ఆ వస్తువు మన గెలుకులోకి వచ్చినప్పుడు అంత స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది. అది చీకట్లో మన వేదంలో చెప్పాడు, చీకట్లోంచి వెలుతురులోకి తీసుకురా, అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి తీసుకురా, మృత్యువులోంచి అమృతత్వంలోకి తీసుకురా. అంటే మన శరీరానికి మరణం రాకముందే మన అమృతత్వం పొందాలి.
మన దేహం మరణించినప్పుడు ముగిస్తున్నాను, ఒక్క నిమిషంలో ముగిస్తున్నాను, మన దేహం మరణించినప్పుడు నేను చనిపోతున్నాను, నేను చనిపోతున్నాను అనుకుంటాం మనం. ఎవరు అనుకుంటున్నారు? దేహం అనుకోదు, మనస్సు అనుకుంటుంది. దేహానికి మరణం రాకముందే ఈ మనస్సు కనుక ఆత్మాకారం కనుక చెందితే దేహం చనిపోయినా నేను చనిపోవటం లేదు, దేహం చనిపోయినా నేను చనిపోవటం లేదు అని నేను ఉన్నానన్న సంగతి మీకు స్పష్టంగా తెలుస్తుంది. అదే మృత్యువులోంచి అమృతత్వంలోకి తీసుకురావటం అంటే దేహం మరణించే టైంలో కూడా నేను మరణించటం లేదు, అయాం దట్ అయాం, నేను ఉన్నానన్న సంగతి మీకు అనుభవంలోకి వస్తుంది, అమృతానుభవం పొందుతారు. మరణించేది దేహం, దేహం మరణిస్తానక నేను మరణించటం లేదు, నేనుగానే ఉన్నాను. అంటే ఈ పై మీద తుండి ఉందనుకోండి, ఈ పై మీద తుండిపోతే నేను పోతున్నానని అనుకోను, కానీ తుండి నాకు కాదని అర్థమైంది కాబట్టి. అలా దేహం నాది కాదని నాకు అర్థమైనప్పుడు, ఆ దేహం పోయినప్పుడు కూడా ఈ తుండి పోయినా నేను ఉన్నానన్న సంగతి నాకు ఎలా తెలుస్తుందో. అలా దేహం అమృతానుభవం పొందిన వాడికి దేహం పోయినా, పోయేది దేహం, మరణించేది దేహం, నశించేది దేహం, ఏ వస్తువుకైతే మరణం లేదో, ఏ వస్తువు అయితే నశించదో, ఏ వస్తువు అయితే వికారాలకు అతీతంగా ఉందో, ఏ వస్తువు అయితే అంతటా ఉందో, పైన కింద కుడిపక్క ఎడం పక్క ఇక్కడ లేదు అక్కడ ఇక్కడ లేదు అక్కడ ఉందని అన్ని చోట్ల ఉంది. ఎవడైతే బ్రహ్మ పదార్థాన్ని అనుభవంలోకి తెచ్చుకున్నాడో వాడు గోయింగ్ తోటి పని లేదు, కమింగ్ తోటి పని లేదు, వాడు అంతటా ఉంటాడు, అంతటా ఉంటాడు, శాంతిగా ఉంటాడు, సుఖంగా ఉంటాడు, హెచ్చు తగ్గులు లేవు, యూనిఫారంగా ఉంటాడు, సుఖమే సుఖము, శాంతి శాంతి, ఆనందమే ఆనందము, ఎటు చూసినా ఆనందమే, ఎటు చూసినా సుఖమే, ఎటు చూసినా శాంతి. అటువంటి సద్వస్తువు మీ హృదయంలో ఉంది. లోపలికెళ్తే మోక్షం, బయటకు వస్తే బంధం. లోపలికెళ్తే శాంతి, బయటకు వస్తే అశాంతి. లోపలికెళ్తే స్వర్గం, బయటకు వస్తే నరకం. భగవంతుని మీ కేటాయించిన పని ఏదో జాగ్రత్తగా చేసుకుంటూ పని దొంగలు అవ్వకుండా. రామకృష్ణ పరమహంస గారు మాట చెప్పారు, పని మనం విడిచిపెట్టకూడదు. పని మనల్ని విడిచిపెట్టేస్తే ఇబ్బంది లేదు, పని మనల్ని విడిచిపెట్టు, పనిని మనం విడిచిపెట్టకూడదు. పనే మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది అనుకోండి, దానివల్ల మనకు నష్టం లేదు. అలాగే కర్తృత్వం లేకుండా మనం చేసే పని నిర్మలంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి, అహంకారం లేకుండా, కర్తృత్వం లేకుండా. భగవంతుడు చెప్పాడు, కర్మ చేయండి, కర్తలేని కర్మలు చేయండి. కర్తృత్వం పెట్టుకుంటే మీ కర్మ మిమ్మల్ని బంధిస్తుంది. కర్తృత్వం లేకుండా పని చేస్తే, కర్త లేకుండా పని చేస్తే మీరు చేసిన కర్మ మిమ్మల్ని బంధించదు. పని చేసినా మీరు చేయని వాళ్ళతో సమానం. అహంకారం లేకుండా మీరు ఏదైనా పని చేస్తా అంటే మీరు పని చేసినా చేయని వాళ్ళతో సమానం. అటువంటి స్టేట్కి మనం ఎదిగి రమ్మని, అటువంటి స్పిరిచువల్ గ్రోత్ లోపల ఎదిగి లోపల ఎదగాలి మనం. లోపల గ్రోత్ రావాలి. వైకుంఠమైనా లేకపోతే ఔన్నత్యమైనా శాంతి అయినా సుఖమైన హృదయం నుంచి వచ్చేయి, బయట నుంచి వచ్చేవి కాదు. అది మనం మర్చిపోతున్నాం. మళ్ళీ మనం సంస్కరించుకుంటే ఎవరే ఇవ్వలేని సుఖం, ఎవరు ఇవ్వలేని సత్వం శాంతి, అది మన హృదయంలోంచి పొంగి మనకు వస్తుంది. అంటే మీ పని మీరు జాగ్రత్తగా చేసుకోండి. మీకు టామ్ టామ్ అక్కర్లేదు, అడ్వర్టైజ్మెంట్ అక్కర్లేదు, ఇతరుల మెప్పులు జోలికి వెళ్ళకండి. ఈ మెప్పులు మెరుపులు ఇవన్నీ తాత్కాలికం. అంటే మిమ్మల్ని ఎవరైనా స్తోత్రం చేస్తే పొంగిపోకండి, ఎవరైనా విమర్శిస్తే కుంగిపోకండి. ఎవరైనా స్తోత్రం చేసినా అది అహంకారమే, ఎవడని విమర్శించినది అంతా అహంకారమే. మీ అహంకారం ఎంత నిజమో వాళ్ళ అహంకారం కూడా అంతే నిజం. ఈ అన్నిటికీ మనం ఎబో ఎబోగా వెళ్ళి ఈ నిందకి, ఈ స్తుతికి, ఈ గొప్పలకి, ఈ తక్కువ ఎక్కువలకి, తక్కువలకి, ఈ ద్వంద్వాలకి మనం అతీతంగా ఈ శరీరం ఉండగానే, ఈ భూమి మీద ఉండగానే, ఈ ద్వంద్వాలకి అతీతంగా మనం ఎదిగి వెళ్ళాలి. అప్పుడు మనకు ఆనందం. ఇందాక గౌతమ బుద్ధుడు చెప్పిన మాట చెప్పాను, మీ శరీరానికి ఏ రోజునైతే మరణం వస్తుందో ఆ రోజు 100కి 100 రూపాయలు మీరు సుఖంగా ఉంటే 100కి 100 రూపాయలు 100% హ్యాపీనెస్, 100% పీస్, 100% బ్లిస్, ఎండ్లెస్ హ్యాపీనెస్, అన్బ్రోకెన్ హ్యాపీనెస్, పెర్మనెంట్ హ్యాపీనెస్, అన్వరల్డీ హ్యాపీనెస్. అటువంటి 100% హ్యాపీనెస్ మీరు ఎంజాయ్ చేస్తా అంటే మీకు పునర్జన్మ లేదు. ఇది గౌతమ బుద్ధుడి ఉపవాచ.
ఓ
లవ్ టు యూ, పీస్ టు యూ, హ్యాపీనెస్ టు యూ. థ్యాంక్ యూ ఆల్.